ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమ శివాయ, శివాయ నమ, శివాయ నమ, ఓం నమ శివాయ, సర్వజ్ఞాయ నమ, ఈశ్వరాయ నమ, శివాయ నమ, పరమాత్మయాయ నమ, శ్రీరామాయ నమ, ఓం హం హనుమతే నమ, ఓం గం గణేశాయ నమ, ఓం హం హనుమతే నమ, శివాయ నమ, శివాయ నమ, ఓం నమ శివాయ, ఈశ్వరాయ నమ, శివాయ నమ, అవినాశేశ్వరాయ నమ, సర్వజ్ఞాయ నమ. రాబోయే ప్రవచనాలు వచ్చే ఆదివారం తణుకు, వచ్చే ఆదివారం తణుకు క్షత్రియ కళ్యాణ మండపం, మధ్యాహ్నం 2 గంటల కదా. ఇది మధ్యాహ్నం పాలకొల్లు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేశారు, అది మధ్యాహ్నం 2 గంటలకు. అక్కడ కూడా భోజనాలు ఉన్నాయి, అక్కడ తణుకు కళ్యాణ మండపంలో కూడా భోజనాలు ఉన్నాయి. అవకాశం ఉన్నారు అందరూ అక్కడ ఈ భోజనాలు చేయొచ్చు. కార్తీక భోజనములు, కార్తీక మాసంలో భోజనం, వన భోజనములు, వనంలో తినవలసిన భోజనాలు మనం బిల్డింగ్లో తింటున్నాం. శాస్త్రంలో ఏమైందంటే వనంలో తులసి చెట్టు ఉండాలి, ఉసిరి చెట్టు ఉండాలి. ఆ 2 చెట్లు ఉండి వనం అయి ఉంటే అక్కడ మహావిష్ణు యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని. ఒట్టి వనం ఉంటే సరిపోతుంది, మన తోట ఉందనే తోటలో తినేయకూడదు. అక్కడ 2 చెట్లు ఉండాలి, తులసి చెట్టు ఉండాలి, ఉసిరి చెట్టు ఉండాలి. అంటే ఉసిరి చెట్టు విష్ణు యొక్క స్వరూపం, తులసి లక్ష్మీ స్వరూపం. ఆ లక్ష్మీనారాయణులు ఉన్న చోట తినాలి. ఆ తులసి చెట్టు ఒకటి, ఉసిరి చెట్టు, అది వనభోజనాలు అంటాయి. వనభోజనాల పేరు మీద పూర్వం మనం ఎక్కడో వనభోజనాలు చేసాం, తిరు ప్రాంతంలో. తిరు ప్రాంతంలో అప్పుడు మనం భోజనాలు చేసిన చోట అక్కడ తులసి చెట్టు ఉంది, ఉసిరి చెట్టు కూడా ఉంది. రాబోయే ప్రవచనంలో వచ్చి ఆదివారం తణుకు క్షత్రియ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు. తర్వాత 24వ తేదీ జిన్నూరు రమణ కేంద్రంలో, 24వ తేదీ జిన్నూరు రమణ కేంద్రంలో, 28 గీతా జయంతి, గీతా జయంతి కాపవరంలో, 28వ తేదీ గీతా జయంతి కాపవరంలో, డిసెంబర్ 1వ తేదీ దీపం, అరుణాచల దీపం, డిసెంబర్ 1వ తేదీ దీపం, అది కార్యక్రమాలు. బాబా డిసెంబర్ కార్యక్రమాలు తర్వాత తెలియపరుస్తాం. డిసెంబర్ కార్యక్రమాలు ప్రస్తుత నవంబర్లో జరిగే కార్యక్రమాలు అవి. మీరు అరుణాచలం వచ్చిన వాళ్ళే వస్తున్నారు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు. మీకు మరీ చూడాలని శ్రద్ధగా, మీకు సాధన ముఖ్యం. కాశీలో ఉన్నా, అరుణాచలంలో ఉన్నా, రామేశ్వరంలో ఉన్నా, పాలకొల్లో ఉన్నా, సాధన చేసుకోవటం. ఆ దేహాభిమానం తగ్గించుకోవాలి, దేహబుద్ధి తగ్గించుకోవాలి, శవబుద్ధి తగ్గించుకోవాలి. శవబుద్ధి తగ్గించుకోకుండా ఆత్మబుద్ధి కలగదు. మీరు కర్మ మార్గంలో, యోగ మార్గంలో, ధ్యాన మార్గంలో, భక్తి మార్గంలో, ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ శవబుద్ధి పోవాలి. అంటే దేహబుద్ధి, దేహాభిమానం నశించాలి. అది ఎంతో సాధన, సాధన చెయ్యాలి. ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, కాలం కలిసి రావాలి. ఇన్ని రకాలుగా అయితేనే కానీ మనం సక్సెస్ చేయలేము. ఒక కాలం మనకు శరీరాన్ని తీసుకొచ్చింది, ఇంకో కాలం శరీరాన్ని తీసిపోతుంది, చంపేస్తుంది. రాజశేఖర రెడ్డి గారిని ఒక కాలం ముఖ్యమంత్రి చేసింది, ఒక కాలం చంపేసింది. కానీ కదా ఎవరికి, అందరూ జీవకోటి బ్రహ్మదేవుడితో సహా మనం అందరం జీవులే, స్వతంత్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి, మనం ఎవళ్ళం కూడా స్వతంత్రం కాదు. బ్రహ్మదేవుడితో సహా ఎవడో స్వతంత్రుడు కాదు. అందరూ ఒక నారాయణుడే తప్పించి అందరూ జీవకోటారు. మన చేతిలో ఏమి లేదు, స్వతంత్రంలో అనే భావన ఉందంతే మనకు. అంచేత కర్తృత్వం పెట్టుకుని బాధపడతా ఉంటాం. కర్తృత్వం పెట్టుకుని మనకు దుఃఖం ఎందుకు వస్తుందంటే, ఖురాన్లో చెప్తాడు ఇదంతా అల్లా ఆజ్ఞని బట్టే జరుగుతుంది, నీ పెత్తనాలు ఇక్కడ పరికరా అన్నాడు ఖురాన్లో. ఖురాన్లు అంటే ముస్లిముల గ్రంథం, అది ముస్లిముల గ్రంథం. ఇక్కడ ముస్లిములు కూడా కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళు చదివారు లేదో ఖురాన్లో రాసుకోండి ముస్లిములు. ఇదంతా అల్లా ఆజ్ఞ, నీ పెత్తనాలు ఇక్కడ చల్లవు, ఇదంతా అల్లా ఆజ్ఞతోటి జరుగుతుంది, అల్లా ఇష్టాను ప్రకారమే సృష్టి అంతా నడుస్తుంది, అల్లా ఇష్టాను ప్రకారమే సృష్టి అంతా నడుస్తుంది, నీ ఆజ్ఞ అనుసరించి సృష్టి నడవటం లేదు, ఎప్పుడు శరీరం రావాలి ఎప్పుడు శరీరం పోవాలి, ఆ దేహానికి అదృష్టం ఎప్పుడు రావాలి దురదృష్టం ఎప్పుడు రావాలి, అదృష్టమైనా స్వప్నమే దురదృష్టమైనా స్వప్నమే రెండు స్వప్నమే. మీకు మంచి కళ వచ్చింది అనుకోండి, మీరు చాలా సుఖపడుతున్నట్టు స్వప్నం వచ్చింది అనుకోండి, మెలకు ఇచ్చాక ఏం అదంతా అబద్ధం అనిపిస్తుంది, ఆ సుఖం మీరు పడ్డ సుఖం అంతా కూడా అబద్ధం అనిపిస్తుంది. తర్వాత మీకు ఏదైనా చెడ్డ కళ వచ్చింది అనుకోండి, మెలకు ఇచ్చాక అదంతా చెడ్డ, ఆ చెడ్డ ఎంత చెడ్డ కళకు వచ్చినా అదంతా అబద్ధం కదా అనిపిస్తుంది. అంటే సుఖ ప్రారంధం కూడా అసత్యం, దుఃఖ ప్రారంధం కూడా అసత్యము, ఇదంతా మీ దేహము, మీ దేహం ద్వారా ఏ అనుభవాలు అయితే పొందాలో అనుభవాలు పొందాక దేహం చనిపోతుంది. అదే అందరూ మాకు సుఖం కావాలి సుఖం కావాలి, దుఃఖం అక్కర్లేదు, కష్టాలు రాకూడదు మాకు, నష్టాలు రాకూడదు, ఎప్పుడు లాభాలే రావాలి ఎప్పుడు సుఖాలే రావాలని అందరూ కోరుకుంటారు. దేవుడి గుళ్ళకు కూడా అందరూ అందుకే వెళ్తారు, మనం అందరం వ్యాపారస్తులం, దేవుడి గుళ్ళోకి వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడుగుతారు, కానీ మోక్షం కావాలని ఎవరు అడుగుతారు? మన అందరం పెద్ద వ్యాపారస్తులం, మనం భక్తుల కింద చలామణి అయిపోతున్నాం, కానీ మనం కూడా వ్యాపారస్తులమే, గుళ్ళోకి వెళతాం, గుళ్ళోకి వెళ్ళి మోక్షం కావాలి నాకు ఆత్మజ్ఞానం కలగాలని అడిగేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారని చెప్పండి, ఇక ఏదో ఇంటికాడ ఇబ్బందులు ఉంటాయి అవి అడిగేస్తా ఉంటాను. పూర్వం ఒక సామె చెప్పాడు, మీ ఇంటికాడ చీపురికట్ లేదనుకోండి, ఆ చీపురికట్ లేకుండా బాధపడతా అంటే మీరు చీపురికట్ లేకపోవడం వల్ల ఆ టైంలో మీకు నారాయణుడు కనిపిస్తే నాకు చీపురికట్ ఇమ్మని అడిగేస్తాం అనుకుంటాను. అంత చిన్న బుద్ధులు, అంత చిన్న బుద్ధి లేని మనుషులు మనం, ఆ భగవంతుని ఏది అడగాలో తెలియదు, మనకి ఏది మనకి జ్ఞానం కలుగుతుందో తెలియదు, ఏదో నోటికి ఏది వస్తుంది అడిగేయటం, నోటికి ఏది వస్తుంది మాట్లాడటం, ఇలా అలవాటు పడిపోయాం జీవితంలో. అంచేది అందరూ దుఃఖాలు ఎవరు కోరుకుంటారు? ఎవరో కోరుకోరు. అర్జునుడి తల్లి కుంతీదేవి మట్టి కోరుకుంది, ఎవరో కొద్ది మంది ఉంటారు, మీరాబాయి కోరుకుంది దక్క. ఏం చేద్దండి, ఇందులో రహస్యం, వాళ్ళందరూ మనం తెలియని వాళ్ళు, వాళ్ళు అమాయకులు అనుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు మీకు సుఖంగా ఉన్నారనుకోండి, అందరూ సంతోషంగా ఉంటారు, మేము సుఖంగా ఉన్నామండి, మా కుటుంబం సుఖంగా ఉంది అంటారు. దుఃఖంగా ఉంటే ఏంటో చాలా బాధపడిపోతున్నామని అనుకుంటారు, కానీ శాస్త్రంలో ఒక రహస్యం ఉంది, అది మీకు చెబుతున్నాను. మీకు సుఖంగా ఉంటే రోజులు సంతోషంగా వెళ్ళిపోతాయి, కానీ మీరు దుఃఖం వద్దనుకుంటారు. ఓసారి భగవంతుడు కావాలని మీకు దుఃఖం పంపిస్తాడు, అశాంతి పంపిస్తాడు, ఎంచేది బుద్ధి వద్దనుకుంటారు, మీకు తెలియక అది జ్ఞానాన్ని ఇస్తుందన్న సంగతి మీకు తెలియదు అన్నాడు శాస్త్రంలో. ఎంత వండర్ఫుల్గా చెప్పాడో చూడండి. ఇప్పుడు అది చెప్పి మన అనుభవంతో కూడా పోల్చుకుందాం, ఏదో మన ఎందులు ముక్కలు కాదు మన అనుభవంతో. ఇప్పుడు మనం సుఖంగా రోజు వైపు సంతోషంగా ఉందండి, సంతోషంగా ఉన్నాయి, మీరు 1000 సంవత్సరాలు బతుకుతారా? అది కానీ సంతోషంగానే రోజులు వెళ్ళిపోతున్నాయి, మీరు ఏమైనా 1000 ఏళ్ళు బతుకుతారా? ఏమండి మాకు దుఃఖం వద్దు మాకు కష్టాలు రానే కానీ అని అంటారు. ఈ కష్టాలు ఎక్కువ ఎవరైతే పడుతున్నారో, దుఃఖాలు ఎవరికైతే ఎక్కువ వస్తున్నాయో, వాళ్ళకి ఆత్మజ్ఞానం తొందరగా వస్తుంది. అర్జున విషాదయోగంలో అర్జునుడు పడ్డ విషాదమే, అర్జునుడు పడ్డ దుఃఖం వల్లే ఆయనకి ఆత్మజ్ఞానం, కృష్ణుడు బోధించాడు ఈశ్వరుడు బోధించాడు. అంటే కష్టాలు ఎందుకు పంపుతాడంటే కావాలనే పంపుతాడు. మీ మీద విరోధం ఏంటి, దేవుడికి విరోధం ఏంటి అంటే మీ మనసులో ఉన్న వంకరలు తీసేయడానికి పంపుతాడు. ఇప్పుడు నారద మహర్షి మాట చెప్పాడు, నారద మహర్షి పతంజలి ఏమో యోగ సూత్రాలు రాశాడు, నారదుడు భక్తి సూత్రాలు రాశాడు. నారదుడు ఏమన్నాడంటే ఈ కలియుగంలో ఈ కర్మ మార్గం జ్ఞాన మార్గం అన్నీ చాలా ఉన్నాయి, ఈ కలియుగంలో మనుషులకి భక్తి మార్గం మంచిదని చెప్పాడు. అందులో మన శరీరంలో వంకరలు ఉంటే మనం గుణానికి ప్రాముఖ్యత ఇవ్వం, మనం శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, ఎంత ప్రాణకిత ఇచ్చినా ఏదో రోజున చనిపోతుంది కదా. మన చుట్టూరు 10 మంది డాక్టర్లను పెట్టుకున్నా మన శరీరం ఏదో రోజున చనిపోతుంది. కానీ మీ శరీరాన్ని ఎంత అందంగా చూసుకున్నా శరీరం ఏదైనా, కానీ ఆ శరీరంతో మీరు ఆ శరీరంతో తగు మాత్రంగా ఆహార నియమంగా ఉండి ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండి మీరు మంచి గుణాలు సంపాదించుకుంటే మీ శరీరం శ్మశానంలో కాలిపోయినా మీరు ఇంకో జన్మలోకి వెళ్ళినా మీ మంచి గుణాలు వస్తాయని నారద మహర్షి చెప్తాడు. అంటే మనం శరీరానికి ఇచ్చే వీరు గుణానికి ఇవ్వటం లేదని చెప్పడం కోసం నారద మహర్షి చెప్పాడు. మనందరం చేసేది అంతే కదా, మన శరీరానికి ఇచ్చే విలువ గుణానికి ఇవ్వం, గుణానికి ఇవ్వం అని చెప్పి ఆ గుణం. కానీ మీరు ఎందుకు ఇవ్వటం లేదంటే తెలియటం, అది మీ గుణం వచ్చే జన్మకు కూడా వస్తుంది. శరీరాన్ని ఎంత బాగా చూసుకున్నా శ్మశానంతో దేహగతమైన చరిత్ర అంతా శ్మశానంతో ఆగిపోతుంది. కొంతమంది అంటారు మేము గొప్పగా జీవిస్తున్నామండి, నీ గొప్ప జీవితం ఎక్కడ శ్మశానంతో ఆకరు. అంతే కదా, శ్మశానంతో మన జీవితాలన్నీ ఈ శరీరానికి సంబంధించిన జీవితాలన్నీ ముగిసిపోతాయి. అంటే కొత్త శరీరంలో వచ్చేవాడికి ఆ గుణాలు మటుకు చావు లేదు. ఆ గుణాలను మీరు జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తే మీ హృదయంలో ఏ సద్వస్తు అయితే ఉందో, ఏ బ్రహ్మం అయితే ఉందో, దాని తాలూకు ఎరుకు తీసుకొచ్చి కానీ గుణాలు మిమ్మల్ని విడిచిపెట్టవు, అది లాభం. ఇప్పుడు ధనం కంటే కూడా గుణం గొప్పది, చదువు కంటే కూడా గుణం గొప్పది. అంచేత కొంతమంది పండితులు ఉంటారు, పండితులు ఉన్నా వాళ్ళు గుణాలు సరిగ్గా లేకపోవటం వాళ్ళకి ఎప్పుడు అశాంతి ఉంటుంది. అంటే పాండిత్యం ముఖ్యం కాదు, ఇక్కడ ఐశ్వర్యం ముఖ్యం కాదు, అక్కడ గుణం ఎలా ఉంది, ఏ రోజు కారోజు మన సంసారం ఖర్చు ఎంత అవుతుంది, ఏ బడ్జెట్ ఎలా ఉంది. వివేకానంద తండ్రి ఆయనకు వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టేసేవాడు. చివరికి వివేకానందకి దరిద్రం వచ్చింది, వివేకానంద తల్లికి తమ్ముడు చెల్లెలు ఉండి చివరికి దరిద్రం అనిపించింది. అంటే మనకు వచ్చిన ఆదాయం సరిపడి ఖర్చు పెట్టుకోవచ్చు, ఆదాయానికి మించి ఖర్చు పెట్టి చేస్తే వివేకానంద అనేవాడు మా తండ్రి గారి పత్త కింద ఉందనేవాడు. ఆయన అట్లేడ్రా, ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంది, ఇచ్చే అలవాటు ఉంటే ఇవ్వచ్చు, దానికి పరిమితి ఉండాలి కదా. అలా ఇచ్చేసేవాడు. చచ్చిపోయేప్పుడు రుణాలతో సడన్గా చచ్చిపోయాను, రుణాలతోటి ఉండిపోయారు కుటుంబం అంతా, రుణాలతోటి ఉండిపోతే నేను ఉద్యోగాల కోసం అక్కడ తిరిగి వండి కుటుంబాన్ని నాకు పర్వాలేదు, మా అమ్మని పోషించడానికి, ఈ మా తమ్ముడిని చెల్లెల్ని పోషించడం, మా తమ్ముడు చెల్లెలు చదువుకుంటున్నారప్పుడు నేను పెద్దవాడిని కాబట్టి కుటుంబాన్ని పోషించడానికి రోడ్లంతా తిరిగాం ఉద్యోగాల కోసం, నాకు ఉద్యోగం అక్కర్లేదు కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగాల కోసం తిరిగాం అని నరేంద్ర తన అనుభవాలు చెప్పాడు. కటికి దారిద్ర్యం అనిపించాం మా నాన్నగారు చనిపోయినప్పుడు, అది కష్టాలు. తర్వాత ఇంకోటి అయింది, వాళ్ళ నాన్నగారు వల్ల ఎవళ్ళైతే ఉపకారాలు పొందారు వాళ్ళందరూ విరోధులు అయిపోయారు. వాళ్ళ నాన్నగారు ఎవరికైతే చందాలు ఇచ్చారు వాళ్ళందరూ విరోధులు అయిపోయారు. నరేంద్రుడు చెప్పాడు కానీ అందరూ విరోధులు అయిపోయారు. చివరికి దావాల్లోకి వెళ్ళింది, మా పంపంతా చివరికి దావాల్లో పెట్టేశారు. చివరికి దావా నెగ్గామనుకోండి 4 ఏళ్ళు తిరిగాం, ఈ భక్తులు వచ్చి నీ దావా ఏమైందని రాయబాబు, దావా కూడా నేను పెడతాను కదా, మీరు దేవుడి గురించి చెప్పండి, నా దావాలు కూడా ఎత్తొద్దని చెప్పుకోండి. నేను రామకృష్ణ పరమహంస గారి దగ్గర కూర్చుంటే నా భక్తి కూడా ఏమండి, మీరు దావాల్లో ఉన్నారు కదా, మీ దావా ఏమైందని అడుగురట నీ భక్తులు. అప్పుడు ఆయన అనుకోండి, నా దావా చెప్పడం ఏదో నేను పడతాను, నేను పడ్డ కష్టాలు ఏదో పడుతున్నాను, మీరు రామకృష్ణుడి దగ్గర ఈ దావాలు కూడా ఎత్తద్దు, ఈశ్వర సంకల్పం ఉంటుంది ఎలా ఉంటే అలా. అంటే ఎందుకు చెప్పాడంటే నరేంద్రుడు, అంటే మీకు ఎంత ఆదాయం వస్తుందో దానికి రెట్టింపు ఖర్చు పెట్టేస్తా అంటే చివరికి దారిద్ర్యం వస్తుంది, దారిద్ర్యం కూడా బాధపడాలి కదా, దారిద్ర్యం కూడా ఎక్కువ బాధ పెడుతుంది కదా మనిషిని అని తన అనుభవాలు చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ ఫాదర్ గురించి ఇలా నరేంద్రుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంతకీ మనం చెప్పేది ఏంటంటే దేహం చనిపోతుంది, దేహం చనిపోతుంది, ఆ గుణం మట్టికి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. కానీ దేహ గుణానికి ఇచ్చే వీలు మనం ఆ దేహానికి ఇచ్చే వీలు గుణానికి ఇవ్వటం లేదు. ఏం చేత ఇవ్వటం లేదంటే ఇది నిజం అనుకుంటున్నాం, గుణం అబద్ధం అనుకుంటున్నాం. అంటే గుణాన్ని పోషించుకోవాలి, గుణాన్ని పొందడం. మనకు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆయన సీఎంటి రమణ మహర్షి గారి దగ్గరికి, గాంధీ గారికి శిష్యుడు, రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి 10 రోజులు ఉన్నాడు. స్కందాశ్రమంలో 24 స్కందాశ్రమం అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన రాజకీయాల్లో ఋషి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, గాంధీ గారికి చాలా ప్రీతి, చాలా ప్రీతి పాత్రుడు. 1949లో మాట చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. సిగ్గు విడిచిపెడితే, అభిమానం విడిచిపెడితే కావలసిన బోడాలు అనిపించవచ్చు. డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు ఉన్నాయి. మేము రాజకీయ నాయకులే, మేము కూడా సిగ్గు విడిచిపెట్టేస్తే, అభిమాని విడిచిపెట్టేస్తే, ప్రజలు మాకు ఓట్లు వేశారు, మేము కూడా మా ఎక్స్టెన్షన్ సంపాదించుకుంటే, సిగ్గు విడిచిపెడితే, అభిమానం విడిచిపెట్టేస్తే కోటి బోడాలు నేను అనిపిస్తాను రాజేంద్ర ప్రసాద్. అయితే రెండు విడిచిపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు కూడా బోళ్ళని బోగాలు అనిపించవచ్చు. ఈ రెండు విడిచిపెడతారు, ఒకటి సిగ్గు, రెండు అభిమానం. విడిచిపెట్టేస్తే డబ్బు సంపాదించేసుకుని శుభ్రంగా బోగాలు అనిపించవచ్చు. నేను రాజకీయ నాయకుని అని చెబుతున్నాను, మనుషులైన అంతే, రాజకీయ నాయకులు అంతే. రెండు, ఈ రెండు విడిచిపెట్టేయండి అన్నాడు. మీకు కావలసిన బోగాలు వస్తాయి, ఈ రెండు విడిచిపెట్టేయండి అన్నాడు. ఏది? ఒకటి సిగ్గు, రెండు అభిమానం. దేహాలు అవి విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేస్తే మీరు రోజు బోగాలు, రాజకీయ నాయకులకైనా మనకైనా ఈ రెండు విడిచిపెట్టు. 49లో చెప్పాడు. 49లో చెప్పిన సిగ్గు విడిచిపెట్టేస్తే గృహస్థులనే, రాజకీయ నాయకులనే, సిగ్గు విడిచిపెట్టేస్తే, అభిమానం విడిచిపెట్టేస్తే కోట్లు సంపాదించేసుకుని ఇంటికాడ శుభ్రంగా పోగాలనిపించవచ్చు. ఆయనకి 10 మంది పిల్లలు, రాజేంద్ర ప్రసాద్కి 10 మంది పిల్లలు. ఎవరైనా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని మీటింగ్కి ఆయన పిలిచేవారు. ఎవరైనా నాకు సిగ్గేస్తాను, నాకు 10 మంది పిల్లలు, మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం నన్ను పిలవకండి. అంటే అధికారం, మీరు దేశానికి పెద్ద రాష్ట్రపతి, మీరు రావాలంటే మీరు అటువంటి మీటింగ్లకు రాను. మీరు ఇక మంత్రులు పిలవండి, ప్రధానమంత్రి ఎవరినంటే పిల్లలు, నాకే సిగ్గేస్తాను అటువంటి మీటింగ్లకు రావటానికని సర్వసాను వెళ్ళివాడు కదా, ఎవరినన్ను పురమాయించి పంపేసేవాడు. నాకు ఇంట్లో 10 మంది పిల్లలను పెట్టుకుని మీరు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం మీటింగ్లు అని చెప్తాను, నాకే సిగ్గేస్తాను చెప్పాడు. ఆ రాజేంద్ర ప్రసాద్ ఎంత గొప్పవాడంటే అది మనం నమ్మం. మామూలుగా ఎలాగా మీటింగ్ ఇదే పురాణాలు ఉంటే నమ్మం. ఆయనకి 10 మంది పిల్లలు, సామాన్యమైన కుటుంబం. పెద్ద అడ్వకేట్ చేశాడు, సంపాదించాడు, దేశం కోసం ఖర్చు పెట్టాడు. ఆయనకి ఆ రోజుల్లో 3 లక్షల రూపాయలు, రాష్ట్రపతికి ఇప్పుడు 1 లక్ష రూపాయలు. ఇప్పుడు ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు 1950-51లో 10,000 జీతం దేశానికి రాష్ట్రపతి. ఆయన ఏమని రాశాడంటే ఒక రోజు ప్రధానమంత్రికి, నాకు 10,000 జీతం ఇచ్చేస్తున్నారు, రోగం వస్తే ఊరికే డాక్టర్లు వచ్చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా విమానం ఖర్చు ఏమో గవర్నమెంట్ పెట్టుకుంటుంది, వాళ్ళకి సొంత విమానాలు ఉంటాయి, ఎక్కడికెళ్ళినా. మరి మీరు ఇంట్లో జవాన్లు ఉంటున్నారు, జీతం చూస్తే 10,000 ఇచ్చేస్తున్నారు, ఒక 5,000 తగ్గించవాలని జీతం రాశాడు వాడు రాజేంద్ర ప్రసాద్. మీరు ఎవరు నమ్ముతారండి? ఏంటి ఇంట్లో 10 మంది పిల్లలని పెట్టుకుని ఎవరైనా నమ్ముతారు? ఇది నాకు 10,000 జీతం ఏంటి? నాకు 5,000 సరిపోతాను ఇంటికాడ. 10,000 జీతం పుచ్చుకోవడం నాకు సిద్ధేస్తాను, 5,000 సరిపోతుంది అని ప్రైమ్ మినిస్టర్కి రాశాడు. ఆ ప్రైమ్ మినిస్టర్కి తెలిసి ఇది 10 మంది పిల్లలు ఇంట్లో ఉన్నారని, వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బతుకుతున్నారు, గుమస్తా ఉద్యోగాలు చేసి రాష్ట్రపతి. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమని రాశాడంటే, ఏమంటే నీకు రాసింది మర్యాదగా లేదు, నీకు ఇచ్చేది 10,000, ఏదో ఖర్చులు ఉంటాయి, మీరు కూడా ఎవరికైనా పాకెట్ మనీ పెట్టుకోవచ్చు కదా, ఎవరికైనా నీకు కూడా మీ దగ్గరికి ఎవరు తెలిసిన వాళ్ళు వస్తారు, 10 రూపాయలు పెట్టుకోవాలి కదా, ఎందుకంటే మేము తగ్గించి మీకు జీతం అని మళ్ళీ గవర్నమెంట్ రాస్తున్నారు. గవర్నమెంట్ రాస్తే అక్కర్లేదండి, నేను అప్పుడే సంవత్సరానికి అనుకుందా చెబుతున్నాను, వైద్యం ఫ్రీ, నాకు విమానాలు ఫ్రీ, తర్వాత మీ జవాన్లు ఫ్రీ, మరి అన్ని అందరూ ఫ్రీ అయిన వరకు, ఫ్రీ అయినప్పుడు ఏం చేసుకుంటాను, 5,000 తగ్గించే వరకు 10 ఉత్తరాలు రాసి గవర్నమెంట్ని పీడించేసి 5,000 తగ్గించే వరకు రోజు ఒక్కొక్క ఉత్తరం గవర్నమెంట్ వాడి. రాజేంద్ర ప్రసాద్ ఆయన అన్నాడు సిగ్గు వదిలేస్తే, ఆయన పెద్ద పదవులు చేశాడు, ఆయన వదిలేస్తే 100 కోట్లు సంపాదించదు. ఆయన వాడు చెప్పాడు, రాజకీయ నాయకులైనా మేమే అంటే మామూలు వాళ్ళైనా సిగ్గు వదిలేస్తే, అభిమానం వదిలేస్తే 1,000 కోట్లు సంపాదించవచ్చుకున్నాం. ఈ రాజేంద్ర ప్రసాద్ మాట ఎవరో నమ్మరు, ఇదే పురాణాల్లో రాస్తే మీరు ఎవరో నమ్మరు. వాడు రాజేంద్ర ప్రసాద్. మన సంజయ్ రెడ్డి గారికి ఆయన అంటే బాగా ఇష్టం, బాగా ఇష్టం అంటే దేవుడే. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆ రాజేంద్ర ప్రసాద్ గారు రిటైర్ అయిపోయిన హైదరాబాద్ తీసుకొచ్చి, ఆ బోలారం ఏదో ఉంది అక్కడ హైదరాబాద్లో రాష్ట్రపతి భవన్ ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి 1 నెల ఉండి రోజు ఆయన అంతకాలం అయితే హైదరాబాద్ అంతకాలం వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా పొద్దున్నే ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టుకుని బయట ఎత్తల పనులు చూసి చూడండి, అంత ఇష్టం ఆయనకు. అది చేయించదు. అంటే రాజకీయాల్లో ఉన్నాడు కానీ ఋషి దుర్యోధను అది ఇందుకే అది చెబుతా అంటారు. అది రాజా అంటే ఈ భర్తృహరి లక్షణాలని భర్తృహరి మంచి చిన్న లక్షణాలు చెప్పాడు మనకి. మనం చిన్నప్పుడు పాఠాల పుస్తకాల్లో చదువుకున్నాం ఆ లక్షణాలన్నీ రాజేంద్ర ప్రసాద్కి ఉన్నాడు. భర్తృహరి ఏం చెప్పాయంటే మగవాళ్ళు ఏమో మురుగులు పెట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు బంగారపు గాజులు పెట్టుకుంటున్నారు. మగవాళ్ళు ఏమో మురుగులు పెట్టుకుంటున్నారు, ఇప్పుడు పెట్టుకో పూర్వం మురుగులు మురుగులు పెట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు బంగారపు గాజులు తిరుగుతున్నారు. మరి పాత గాజులు అయితే తీసేసి కొత్త గాజులు వేసేస్తున్నారు. మరి ఆ గాజులు కూడా పాత పడిపోతే ఆ పాత తీసేసి కొత్త మార్చేస్తున్నారు. భర్తృహరి ఏమన్నా అంటే మగవాళ్ళకి చేతులు ఉందా కడియాలన్నా, ఆడవాళ్ళకి చేతులు ఉందా గజలేయన్నా, నీ చేతితోడు ఒక మంచి పని చేయకపోతే చేతికి అందవా అని అడిగాడు భర్తృహరి. అరే నీ చేతులకి ఏమైనా అందం ఉందా, అందం చందం ఉందా నీ చేతులకి, గంగరే జిల్లా తిరుగుతారా మగవాళ్ళు ఆడవాళ్ళనే చేతులు ఉండే బంగారాల మా మగవాళ్ళకి మగవాళ్ళకి ఏమో కడియాలు బంగారపు కడియాలు పూర్వం కడియాలు పెట్టుకునేవాళ్ళు అండి. మీరేమో చేతితోడు ఎవరికైనా ఎప్పుడు ఒక మంచి పని చేశారో చేయలేదు, ఆ చేతులు ఎందుకు, ఆ చేతులు అంటే మీరు ఒక చేతితోడు ఒక మంచి పని అయినా మీ చేతితోడు చేయబోతే ఆ గాజుల వల్ల కడియాల వల్ల మీకు అందం వస్తుంది అనుకుంటున్నారా? కొన్ని గాజులు పెట్టుకోవడం తప్పని చెప్పడం లేదన్నా, ఆ చేతితోడు ఎప్పుడైనా ఒక మంచి పని చేశారా? చెవులు ఉన్నాయి ఎవడు భర్తీసారి అన్నాడు, చెవులు ఉన్నాయి. ఇక్కడేమో ఆడవాళ్ళు దుద్దులు పెట్టుకుంటారు, రకరకాలు పెట్టుకుంటారు, ఇప్పుడు మానేశారు. పూర్వం ఈ చెవులకి రకరకాలు పెట్టుకున్న దుద్ది రోటి ఇంక ఏలాడతా ఏంటండి, ఏలాడి కొన్ని ఉన్నాయి ఆ ఏలాడుతూ ఉంటాయి. వేళ తిరుగుతుంటే చెవులకి ఇప్పుడు ఏలాడి ఏలాడి అంత పెట్టుకోవటం లేదాడు. వాడు ఇలా రకరకాలు పెట్టుకుంటున్నారు. మీరు భగవంతుడి మాటలు వినకపోతే, భగవంతుడి మాటలు శ్రవణకపోతే ఆ చెవులు ఎందుకు, చెవులకి ఏమైనా అందం చందం ఉండాలని భక్తులు గారు అడిగాడు. నీ చెవులకి అసలు ఏమైనా అందం చందం ఉండవలకి ఇది లేదా అంటే పూర్వం ఏలాడి అట్లా చేతులకి మురుగులు రకరకాలుగా అయితే చెవులకు కూడా పెట్టుకునేవారు. అదే అంటే పెట్టుకోవడం తప్పని భర్తలు గారు పెట్టారు. మీ చెవులతో మంచి విషయాన్ని శ్రవణం చేయకపోతే, అధ్యయనం లేకపోతే, అధ్యయనం లేకపోతే లేకపోతే ఏ భగవద్గీతో లేకపోతే ఇంకోటం, మీరు అధ్యయనం లేకపోతే పారాయణం లేకపోతే ఏమీ లేకుండా మంచి మంచి విషయాలు శ్రవణం చేయకపోతే, శాస్త్రాన్ని శ్రవణం చేయకుండా ఈ చెవులకు ఏదో పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతాయంటే ఆ చెవులు దేనికోసం మీకు, ఆ చెవులు చెవులు దేనికోసం మీకు ఉపయోగం, కేవలం దుద్దులు పెట్టుకోవడానికే. ఇంకా మంచి విషయాలు శ్రవణం చేయక్కర్లేదని భర్తృహరి గారు అడిగారు. భర్తృహరి గారు ఇంకోటి చెప్పాడు, పెద్దలను చూసి మీరు ఎప్పుడు పరిహాసం చేయకండి. భర్తృహరి ఏమన్నాడంటే పెద్దలు ఉంటారు కొంతమంది, వాళ్ళని చూసి ఎప్పుడు పరిహాసం చేయకండి. వాళ్ళని చూసి ఎప్పుడన్నా పరిహాసం చేస్తే అదంతా తిరిగి మీకే వస్తుంది. పెద్దలను చూసి ఎప్పుడు పరిహాసం చేయకండి అని భర్తృహరి చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే తర్వాత మనకు చంద్రగుప్తుడు పరిపాలన చేశాడు బీహార్లో, తర్వాత వాడు చాణిక్యుడు, వాడి దగ్గర చాణిక్యుడని ఒక మంత్రి ఉండేవాడు, ఆడి బీహార్ ప్రాంతం చంద్రగుప్తుడి పరిపాలన. ఇవన్నీ మీరు హిస్టరీలో చదువుతా, అశోకుడు గౌతమ బుద్ధుడు కూడా బీహారి వాడే, అశోకుడు కూడా బీహార్ పాట్నా అప్పుడు పాటలీపుత్రం అనేవారు, పాటలీపుత్రం అనేవారు. తర్వాత ఏమో ఈ చంద్రగుప్తుడు కూడా ఆ ప్రాంతమే పరిపాలన చేశాడు. చంద్రగుప్త టైంలో చాణిక్యుడు అని ఒకడు బాగా తెలియనివాడు ఉన్నాడు, ఆయనకు అర్థశాస్త్రం డబ్బు శాస్త్రం బాగా తెలుసు, నీతి శాస్త్రం కూడా బాగా తెలుసు, నీతి శాస్త్రం కూడా బాగా తెలుసు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మనిషి ప్రవర్తన అలా ఎందుకు ఉంది, ఈ మనిషి ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటా ఉంటారు. ఆడు పుట్టిన నక్షత్రం కొంత దోషం కూడా ఆ ప్రవర్తనలో ఉండొచ్చు. అది ఏ నక్షత్రం అయితే పుట్టారు వాళ్ళు దాని తాలూకు దోషం కూడా ఆ ప్రవర్తనలో ఉండొచ్చు ఆ నక్షత్రాలను బట్టి. అయితే ఆ కింద ఇంకోవాడికి ఆడు చాలా తెలివైన వాడు చాణక్యుడు, సత్వగుణం లేని వాళ్ళు, ఈ సహనం లేని వాళ్ళు, ఓర్పు లేని వాళ్ళు, తొందరపాటు పడేవాళ్ళు, నేను చెప్పిన నక్షత్ర శాస్త్రం ఎవరో నా అమ్మరు అని అడుగుతాను. సహనం లేని వాళ్ళు, ఓర్పు లేని వాళ్ళు, తొందరపాటి మనుషులు ఈ నక్షత్రం గురించి ఏదైనా చెప్పినా తొందరగా నమ్మే అవకాశం ఉండదు. నక్షత్ర శాస్త్రం గురించి ఆ నక్షత్రం దోషం ఏదో కొంతైనా ఉంటుంది, ఆడు అలా ఎంచుకోవాల ప్రవర్తన ఉంది. కొంతమంది రజోగుణంగా ఉంటారు, కొంతమంది తమో గుణంగా ఉంటారు, కొంతమంది శత్రుగుణంగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. మాయ గుణాలే మాయ కదా. ఈ రజోగుణం తమోగుణం శత్రుగుణం కలిస్తే ఇదే మాయ, ఇదే మాయ కదా. అంటే ఏదో గుణం మనిషిని ఆడిస్తూ ఉంటుంది, ఏదో గుణం ఆడిస్తూ ఉంటుంది. అంటే ఎంతగా ప్రవర్తన అలా ఉందంటే ఎంతో కొంత నక్షత్ర దోషం ఉంటే ఉండొచ్చు, కానీ ఇది అందరూ నమ్మరని చెప్పాడు. ఇది అందరూ నమ్మరు, అందరూ తొందరపాటు మనుషులు అసలే నమ్మరు అని చాణిక్యుడు చెప్పాడు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అంటే మన శరీరంలో వంకరలో శ్మశానంతో పోతే బుద్ధిలోనూ వంకర్ల పాపం. నారదుడు ఏమన్నాడంటే అందరూ ట్రైనింగ్లు అయిపోతున్నారు, 3 నెలల ట్రైనింగ్లు, 2 నెలల ట్రైనింగ్లు, ఇంకో ట్రైనింగ్ అందరూ ట్రైనింగ్లు అయిపోతున్నారు. ఈ బుద్ధిలో చాపల్యం ఉందా మనకి? అది ఇంకోటి భగవద్గీత మీరు రోజు 100 సార్లు చదివిన అర్థం అవదు మీకు. ఎందుకు అర్థం అదంటే మన బుద్ధిలో చాపల్యం ఉంది. అసలు మన బుద్ధి తిన్నవైన బుద్ధి కాదు, అందులో చాపల్యం ఉంది. మీకు అర్థం, అది ఏకాగ్రంగా ఉండదు, పవిత్రంగా ఉండదు, నిర్మలంగా ఉండదు, నిశ్చలంగా ఉండదు. అంచేత బుద్ధి ఏకాగ్రంగా ఉండదు కాబట్టి శాస్త్రం చదివినా తన హృదయం మనకి, ఈ బుద్ధి ఎక్కడో పెట్టుకుని చదివితే శాస్త్రం తన హృదయం మనకి ఎలాగిస్తుంది, ఇవ్వదు. అంచేత బుద్ధిలో చాపల్యం పోగొట్టుకోవాలి, బుద్ధిని పరిశుద్ధం చేసుకోవాలి. దీనికి రకరకాల మార్గాలు చెబుతున్నారు. దీనికి నారద మహర్షి చెప్పాడు, ఈ ట్రైనింగ్లు అంటున్నారు, ముక్కులో గాలి చూసుకోవడం అంటున్నారు, ఏదేదో చెబుతున్నారు, కానీ మీ బుద్ధిలో ఉన్న వంకర్లు పోవటానికి కలియుగను ఒక రామనామం చాలని చెప్పాడు. రామనామాన్ని మీరు రాముడు రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ రాముడి నామాన్ని స్మరించుకుంటూ ఒక రామనామ స్మరణ వల్ల ఈ యోగాభ్యాసాల వల్ల వచ్చే యోగాభ్యాసాల వల్ల కూడా రాని అన్ని కూడా ఒక రామనామ స్మరణ వల్ల వచ్చేస్తుంది. ఇది నేను అనుభవమై చెబుతున్నాను. కలియుగానికి రామనామానికి మించిన నామం లేదని నారద మహర్షి చెప్పాడు. ఇది మామూలుడికి చెప్పలేదైనా వసుదేవుడు, వాసుదేవుడు తండ్రి, తండ్రి వసుదేవుడికి చెప్పాడు. వాసుదేవుడు అంటే కృష్ణుడు, వారి తండ్రి పేరు వసుదేవుడు. వాసుదేవుడి తండ్రి పేరు వసుదేవుడికి మామూలుగా దారిపేవుడికి చెప్పలేదు రామనామ యొక్క వైభవం. కృష్ణుడు తండ్రి అయిన వసుదేవుడికి కలియుగంలో రామనామానికి మించిన నామం లేదని మామూలు వాడికి చెప్పడం కాదు, వాసుదేవుడు తండ్రి వసుదేవుడికి చెప్పిన బోధ నారద మహర్షి. కలియుగంలో బుద్ధిలో వంకర్లు పోవటానికి ఒక రామనామం సరిపోతుంది. తర్వాత రాముడు ఏం చెప్తాడంటే, రామాయణంలో రాముడు ఏం చెప్తాడంటే, రాముడు చెప్పేది బోధ ఏంటంటే భావాలు మంచి చూసుకోండి. మందు ఒక్కొక్కరికి చెడ్డ భావం వస్తే కుటుంబం అంతప్పుడు నాశనం అయిపోతుంది. ఈ మధ్యలో ఒక అమ్మాయికి సంబంధం వచ్చింది. ఈ అమ్మాయికి సంబంధం వస్తే అబ్బాయి పని చాలా బాగుంది, అబ్బాయి పని చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళందరూ ఓట్లు వేసేసారు, ఇంట్లో వాళ్ళందరూ సంబంధం చేసుకొని ఓట్లు వేస్తే ఈ అబ్బాయి అప్పుడప్పుడు ఈ అమ్మాయి చోటు మాట్లాడుతున్నాడు. ఇంకా పెద్దవాళ్ళ పేరు ముందుకు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య అమ్మాయి అమ్మ అబ్బాయి తోటి మాట్లాడుతుంది, అబ్బాయి తోటి అమ్మాయి మాట్లాడుతుంది, మాటలు కంటిన్యూ అయిపోతున్నాయి. చివరికి ఈ చుట్టాలందరూ ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారంటే సంబంధం కుదిరిచేస్తాం, మీరు మాట్లాడుకుంటున్నారా, అంతా బాగుంది, ఆ నెలకు 6 లక్షలు సంపాదించేస్తున్నాడు, ఎర్రగా ఉంటాడు, బొర్రగా ఉంటాడు అని ఏదో చెప్పారు. చేసే అమ్మాయి నేను చేసుకోను అంది. అమ్మాయి కరెక్ట్, ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా మాకు అందరికి ఇష్టమైన సంబంధం చేసుకోకపోతే, ఆవిడ ఏమందంటే ఆ సంబంధం చేసుకోవటం వల్ల మీరు అందరూ సుఖపడతారు, అదే నేను సుఖపడినప్పుడు మీ జడ్జిమెంట్ చెప్పమంది. ఇంట్లో వాళ్ళందరూ నివ్వెళ్ళిపోయారు. ఈ బిఏలు చదివిన వాళ్ళు బిఏ చదివిన వాళ్ళు మాట పడిపోయింది. ఏమందంటే అద్భుతం, అంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చెప్పిన అమ్మాయి నాకు కనపడలేదు. పైగా చిన్నతనం 23వ సంవత్సరంలో. ఏమనగంటే మీరు చెప్పిన సంబంధం చేసుకుంటే మీరు అందరూ సుఖపడతారు, నేను సుఖపడినాం, ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం, మీ జడ్జిమెంట్. అందరూ నోరు మూసేసి ఎవరి పత్రాలు పడి ఉన్నారు. అంటే 4-3 సార్లు మాట్లాడటంలో అమ్మ అబ్బాయి మైండ్ 6 లక్షలు చేస్తాం నిజమే, కానీ అబ్బాయి మైండ్ కనిపెట్టేసింది. అది జీతం ఇదే, కానీ అబ్బాయి మనస్తత్వాన్ని బట్టి మనం సుఖపడ్డామని నిర్ణయానికి వచ్చేది. అమ్మాయి జడ్జిమెంట్ 100% కరెక్ట్. పెళ్ళి ఎందుకు చేస్తున్నారు? నేను సుఖపడటం కోసం చేస్తున్నారా? మీ ఇంట్లో వాళ్ళందరూ సుఖపడటానికి చేస్తున్నారా? అంటే నేను నాకు సుఖం లేనప్పుడు అబ్బాయికి 6 లక్షలు చేస్తాను, ఊరంతా ఊరెళ్తారా? ఏమిటన్నారు? అంటే చిన్నతనంలో కూడా కొంతమందికి అంత అనుభవం ఉంటుందని చెప్పడం కోసం చెప్తున్నాను. అమ్మాయికి చిన్నతనమే అయినప్పటికీ అనుభవం, ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్లోంచి అమ్మాయి కూడా చదువుకుంది. ఆ చదువు వివరాలు చెప్పడం ఎందుకు? అమ్మాయి కూడా చదువుకుంది, ఎడ్యుకేటెడ్. అంటే అమ్మాయి చెప్పిన మాట ఎంత అందంగా ఉందో చెబుతున్నాను. మీరు చెప్పిన సంబంధం చేసుకుంటే మీరు అందరూ సుఖపడతారు, నేను సుఖపడి. పెళ్లి నా సుఖం కోసం చేస్తున్నారా? ఇంట్లో వాళ్ళ సుఖం కోసం చేస్తున్నారా? రాముడు చెప్పేది ఏంటంటే, ముందు గుణాలు, మంచి భావాలు సంపాదించుకోండి. ఆ భావాలు ఏ రోజు ఆ రోజు మీకు డబ్బు చూడండి. వ్యాపారస్తులు ఏం చేస్తారంటే, ఈ రోజు లాభం ఎంత ఉంది, ఈ రోజు నష్టం ఎంత ఉందో అని ఇంటికాడ చూసుకుంటారు. డాక్టర్లు కూడా ఈ రోజు ఎంత ఇన్కమ్ వచ్చింది, లేకపోతే ఇన్కమ్ ఎంత తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది, అలాగే అందరూ చాలా మంది చూసుకుంటారు అకౌంట్. మనం కూడా రోజు సాయంత్రం పడుకున్నప్పుడు అకౌంట్ చూసుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండదు. ఈ రోజున మన ప్రవర్తన ఏ రోజు క్యారేజీ చూసుకోవాలి. ఈ రోజున మన ప్రవర్తన సాయంత్రం నిద్రపోయే ముందు ఈ రోజున మన ప్రవర్తన ఎలా ఉంది, ఏ రోజు క్యారేజీ ఇప్పుడు అకౌంట్లు రాసేవాడు ఏ రోజు కాలేజ్ తీరిస్తే ఎలా ఉంటారో మనం కూడా, ఈ రోజున మన బిహేవియర్ ఎలా ఉంది, ఆ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది అని ఏ రోజు క్యారేజీ డేరీస్ చేసుకుంటాడు. వాల్మీకి చెప్తాడు రామాయణంలో, రామాయణం రక్షించేది అంటారు, రామాయణం రక్షించేది, రక్షించేది రామాయణం అంటారు. వాల్మీకి చెబుతాడు కుటుంబంలో ఒకరికి చెడ్డతలం పోస్తే ఒకసారి కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు కైకి ఉంది, కైకి 2 ఉన్నాయి, భరతుడు రాజు, భరతుని రాజ్యం రాజ్యాధికారం చెయ్యాలంది, కౌశల్య పట్టపురాణికి బట్టి కౌశల్య మీద ద్వేషం ఉంది. ఇక మీరు అర్థం చేసుకోండి, కౌశల్య మీద ఏముంది, ద్వేషం ఉంది. తన కొడుకునేమో యువరాజు రాజరకం చెయ్యాలంది. అంటే కౌశల్యకు కైకి వచ్చిన ద్వేషబుద్ధి వల్ల దశరథుడు చచ్చిపోయాడు, రాముడు అరణ్యానికి పోయాడు, కౌశల్య మంత్రం పట్టింది అని వాల్మీకి రాశాడు. ఒక చెడ్డ తలం పోరా, మీరు కూడా అర్థం చేసుకుని మన జీవితాలు అలా ఉన్నా, ఒక్కరికి చెడ్డ తలం పోస్తే కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. అంటే నాకు అనిపిస్తుంది వాల్మీకి ఎంత దూరం చూసి రాశాడు, సాక్షిపోతున్నాను నేను. వాల్మీకి రాశాడు ఇంత చేస్తే ఒక అమ్మాయి, ఆ కైక అనేది ఏంటి, కోటలో ఒక అమ్మాయి, ఒక చెడ్డ తలం పోల కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఎలా నాశనం అయిపోయింది, దశరథుడు చచ్చిపోయాడు. దశరథుడు మహారాజు అంటే చచ్చిపోయి టీనికి అయిపోయి చచ్చిపోయాడు. కౌశల్య మంత్రం పట్టింది, రాముడు అరణ్యానికి పోయాడు, ఒక్క చిన్న ద్వేషం అనే తలం పోలు. అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అనేది, మీరు ఊరికే వేదాంతాలు చదివేశాం, ఉపనిషత్తులు చదివేశాం, భగవద్గీతలు అప్పచెప్పేస్తున్నాం, ఎందుకు వచ్చింది ఈ వాచా వేదాంతం, మీకు వచ్చిన తలంపులు అసలు ఎటువంటివి వస్తున్నాయి, మీకు చెడ్డ తలంపులు వస్తా అంటే భగవద్గీత చదివితే ఎందుకు ప్రయోజనం అండి దానికి? రోజు వచ్చి చెడ్డ తలంపులు, ఏదో ఉపనిషత్తు చదివేసి అది చేసే రమణ మహర్షి గారి పుస్తకాలు చదివేసి దేనికి అన్నీ? అసలు మీకు తలంపులు ఎటువంటి వస్తున్నాయి? ఏ రోజు కారోజు మంచి తలంపులు వస్తున్నాయి, చెడ్డ తలంపులు వస్తున్నాయి. నీకు అన్ని చెడ్డ తలంపులు వస్తాడు నీకు. అసలు మంచి తలంపులు వచ్చేవాడికి ఆత్మజ్ఞానం వస్తుందని సట్టనిట్టి లేదు. అవి చెడ్డ తలంపులు వస్తాయని ఇంకా ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? అలా మంచి తలంపులు వచ్చేవాడికి పెద్ద మనిషి గారికి ఆత్మజ్ఞానం వస్తుందని సట్టనిట్టి లేదు, గ్యారంటీ లేదు. నీకు రోజు చెడ్డ తలంపులు వస్తాంటే నువ్వు ఒక్కడే పాడవు, కుటుంబం కూడా పాడవుతుంది. తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండను. ఆ గడిపేటి కావాలి, ఈ బంగారం కావాలి, లేదా వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా అలాగే ఉండాలి. ఆ డబ్బుని బట్టి వాళ్ళ బట్టలు కొనుక్కు తిన, వాళ్ళ బట్ట వాళ్ళకి ఏదో డబ్బు ఉందని వాళ్ళ బట్టలు మంచి బట్టలు కొట్టుకు మంచి కట్టుకు మంచి బట్టలు ధరించి తిరగవచ్చు. వస్త్రధారణ కూడా మన సంసారానికి తగ్గట్టు ఉండాలి. అందుకే వాళ్ళు అలా ఉన్నారంటే, వీళ్ళు ఇలా ఉన్నారంటే, మనం కూడా అలా ఉందంటే శుభ్రంగా పాడైపోతాం. మనం శుభ్రంగా అలా అనుకరణ పనికి రాదు. అలాగా మన పత్రిలో మనం ఉండాలి. అలాగైనా ఎదుటి వాళ్ళు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, మనం కూడా అలా ఉందాము. అలా అనుకరణ ఇమిటేషన్ అనే పనికి రాదు. ఇమిటేషన్ అదే, ఇమిటేషన్ పనికి రాదు అసలు. అనుక మన పత్రిలో మనం ఉండాలి, కానీ వారు అలా ఉంటున్నారు, వీరు ఎలా ఉంటున్నారు, అనుకరణ అసలు పనికి రాదు. అనుకరణ పనికి రాదు. ఎందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాల్మీకి ఇంకో మాట చెప్పాడు. ఎవడచేతో రాముడికి చెప్పించాడు. ఏమని చెప్పించాడంటే, అది పాము, తాచిపాము, పైగా కోపముగా ఉన్నది. అది తాచిపాము, పైగా కోపముగా ఉన్నది. ఆ పాము కాటేస్తే మీ శరీరానికి ఎటువంటి గతి పడుతుందో, మీరు ఏ విషయం గురించైనా బెంగల పెట్టుకుంటే మీ మనసు కూడా అదే అదే గతి పడుతున్నారు వాల్మీకి చెప్పాడు. వింటే అయ్యే నా ఈ పురాణ మాట ఏంటంటే, వాల్మీకి చెప్పి మాటలు విన్నారు అంటే మన దైనందిన జీవితం ఉపయోగపడతాయి. ఇదంతా అసత్యం, భగవంతుడి సత్యం. ఈ మాటలకి ఇదే వేదాంత మాటలు. దైనందిన జీవితానికి మనకు రోజు డే టు డే లైఫ్లో ఉపయోగపడతాయి. పాము అయి ఉంది, అది చాచిపాము, కోపముగా ఉన్నది. అది నీ శరీరానికి కాటేస్తే నీ శరీరానికి ఏ గతి అయితే పడుతుందో, నువ్వు ఏదైనా ఏ విషయం గురించైనా దెంగ పెట్టుకుంటే నీ మనసు కూడా అదే అదే గతి పడుతుందని వాల్మీకి రాముడికి రాముడికి చెప్పిస్తాడు ఈ విషయం. అదే తలంపులు, మనకు ఏదైనా చెడు తలంపులు వస్తే నీ చోట ఆగదు, అది కుటుంబాలను చుట్టుకుంటుంది. అది మంచి తలంపులు కూడా అంతే. అంటే నీ తలంపుల విషయంలో మనకి ఎటువంటి తలంపులు వస్తున్నాయి అది జాగ్రత్తగా చూ. తలంపులు చూసుకోకుండా కాశీ వెళ్ళిపోయాం, రామేశ్వరం వెళ్ళిపోయాం, అరుణాచలం వెళ్ళిపోయాం, ఏం డబ్బులుంటే 10 రూపాయలుంటే వెళ్ళిపోవచ్చు. మన ఈ ఢిల్లీ నుంచి విశాఖపట్నం 2 గంటల్లో వచ్చేసాం. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ విశాఖపట్నం, సరిగ్గా 2 గంటలు డైరెక్ట్గా మన ఢిల్లీ నుంచి విశాఖపట్నం 2 గంటల్లో వచ్చేసాం విశాఖపట్నం. నేను ఒకరిని అడిగాను, ఇదేంటండి ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ విశాఖపట్నం, హైదరాబాద్ 2 గంటలు పడతాను, ఢిల్లీ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం ఇంకా దూరం కదా అని ఒక ఇంజనీర్ని అడిగాను. ఇలా వచ్చేసాడు. అలా కదంటే మీరు విమానం రూట్ అంటే రైల్వే రూటు, కారు రూట్ల కింద ఉండవు, అడ్డదారిని వచ్చేస్తాడని చెప్పాడు. అది ఏరియల్ రూట్, అది ఆ ఏరియల్ రూట్ అడ్డదారిని వచ్చేస్తాడు. సాధ్యమైనంతవరకు సముద్రం ఉంటే మనకి తప్పించుకుంటాడు. మరీ తప్పనిసరి అయితే సముద్రం మీద వస్తాడు. సముద్రం తప్పదనుకుని లేకపోతే సముద్రాన్ని తప్పించుకుని అడ్డదారిని వచ్చేస్తాడని మీరు, రైలు ఎంతసేపట్లో వస్తుంది, కారు ఎంతసేపట్లో వస్తుంది, ఇదేంటి 2 గంటలో వచ్చేసాడంటే ఇది లెక్కలేకుండా వాడు అడ్డదారిని వచ్చేస్తాడు. అడ్డదారి కూడా ఎలా వస్తాడంటే సముద్రం ఉంటే తప్పించుకోవడానికి చూస్తాడు. ఇంకా తప్పదు సముద్రంలో వెళ్ళాలంటే వచ్చేస్తాడు. సముద్రాన్ని తప్పించుకోవడానికి ఎందుకు తిరిగితే అది చెప్పాడు. ఆయన ఏరియల్ ఇంజనీర్, ఇంజనీర్ విమానంలో ఇంజనీర్. ఆయన ఏం చెప్పాడంటే, సముద్రం 2 ఇంజన్లు పనిచేస్తా ఉంటాయంటే విమానానికి 2 ఇంజన్లు పనిచేస్తే సడన్ ఒక ఇంజిన్ పోయింది అనుకోండి, ఇంకో ఇంజిన్ గంటన్నర తీసుకెళ్తున్నట్టు, గంటన్నర తీసుకెళ్ళి ఆగిపోతుంది. అంటే ల్యాండ్ అయితే అక్కడ చోటు దిగిపోతాడు. ఏదో విమానం దగ్గర విమానాశ్రయం ఉంటాయి, అక్కడ దిగిపోతాడు. సేఫ్ సైడ్ సముద్రం అంటే మరి కష్టం కదా, గంటల తరబడి వెళ్ళాలంటే ఇంకో ఒక ఇంజిన్ మీద గంటన్నర కంటే వెళ్ళాడు. అంటే ల్యాండ్ చూసుకుంటాడు. మీరు విశాఖపట్నం వచ్చారు కదా, మీరు చూసుకున్నారా లేదో, మీకే 10 నిమిషాలే సముద్రంలో వచ్చాడు. విశాఖపట్నం వచ్చే ముందు 15 నిమిషాలు సముద్రం మీద ఉన్నాడు, అంతకుముందు అంత ల్యాండ్ మీద ఉన్నాడు. స్పీడ్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే, స్పీడ్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఎందుకే సరే, ఇప్పుడు మేము వాల్మీకి మాటలు చెప్పాం, కానీ నారదుల మాటలు చెప్పాం, ఇంకా మన సబ్జెక్టులో ఈ సబ్జెక్టులోకి రాకుండానే మనకి ఇదంతా అయిపోతుంది. ఇంకెవరో భగవాన్ మాట్లాడండి, భగవాన్ సిద్ధాంతం ఒకటే సిద్ధాంతం, అది అట్టి చిటి తిప్పినే చెప్పాను. నువ్వు నేను అంటున్నావు, ఏమంటున్నావు నువ్వు? నేను అంటున్నావు. నేనంటే ఎవరు నేను అనుకుంటున్నావు? నువ్వు నేనంటే నీకు ఏది స్ఫురిస్తోంది? దేహం స్ఫురిస్తోంది. నేనంటే నువ్వు ఏది అనుకుంటున్నావు? దేహం అనుకుంటున్నావు, అంతే కదా. నేనంటే దేహము నేననే బుద్ధి ఉంది నీకు, అది సింపుల్ అనమాట ఆయన చెప్పింది. అంటే అక్కడ దిగాలి కదా మనం, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనంటే ఏంటి? మనం నేను అంటాం కదా, దేవుడు ఉన్నాడా లేదా వదిలేను. దేహము నేనంటే దేహము నేనను. ఇప్పుడు దేహం చనిపోయినప్పుడు మనం అందరూ ఏమనుకుంటున్నాం? చచ్చిపోతున్నాం అనుకుంటాం కదా. అప్పుడు దేహం అంటే ఎవరు, నేనంటే ఎవరు? దేహమనే కదా. ఇప్పుడు నేనంటే దేహమని, నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను అంటే అక్కడ ఎవరు? దేహమే కదా. అదే దేహము నేననే తలంపే నేను అటు ఇటు ఆడిస్తాను. అదే సైతాను, అదే సైతాను, అదే అహంకారం, అదే అజ్ఞానం, అదే అవిద్య, అదే నిన్ను పీడిస్తుంది. అది జన్మజన్మను తిప్పిది కూడా అదే. ఆ దేహగతమైన నేనే, అది నీకు నేను బుద్ధి ఉంది. నేను బుద్ధి ఉన్నంత కాలం లాభాలు నష్టాలు కష్టాలు సుఖాలు అప్సోడ్ డౌన్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి, పునర్జన్మలు కూడా వస్తూ ఉంటాయి. అందులో నువ్వు బయటికి రాలేవు, అయితే నువ్వు అజ్ఞానంలో నుంచి బయటికి రాలేవు. అజ్ఞానం ఎక్కడ ఉందనుకుంటున్నావు? అవిద్య ఎక్కడ ఉందనుకుంటున్నావు? నేననే తలంపులో ఇదంతా, నేననే తలంపులోని అజ్ఞానం అవిద్య అశాంతి అంతా అక్కడ ఉంది. అయితే ఆ నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని, నీ లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచే వస్తాం, తెలుస్తుంది కదా మనకు. నేననే తలంపు కాశీ నుంచి రావటం లేదు, మన లోపల నుంచే వస్తుంది, అది నీకు తెలుస్తుంది. లోపల నుంచే వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు వెతికి అన్వేషణ చేసి పట్టుకోగలిగితే అక్కడే చైతన్యం ఉంది, అక్కడే ఆత్మ ఉంది, అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే నీ యజమాని ఉన్నాడు, అక్కడే నీ కంట్రోల్ ఉన్నాడు. నిన్ను ఆడించేవాడు, ఈ పంచభూతాలను ఆడించేవాడు, సృష్టిని ఆడించేవాడు, ఆ చైతన్యం అంతా అక్కడ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళగలగాలి చాలు అన్నాడు రమణ మహర్షి. ఇంకేం అక్కర్లేదు, ఇది చాలు అన్నాడు. నువ్వు వెళ్ళగల కదా, అంత లోతుకి దిగాలి కదా, నీ కామన్ సెన్స్ ఉంటే చాలు తెలుసుకోవాలి. నీ పాండిత్యం కూడా అక్కర్లేదు అంటాడు అని. ఈ పాండిత్యంతో డబ్బుతోటి పని ఏంటి దీనికి? పాండిత్యం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఆ తలంపు దేహమునైనా తలంపు, నేనంటే దేహమునైన తలంపు నీకు తెలుస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో, బయట నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. అది ఎక్కడి నుంచి, ఆ నేనైన తలంపు ఎక్కడ పుట్టి ఎక్కడ ఉదయించి అది వస్తుందో అది పట్టుకోగలిగితే, అది వెతికి వెతికి అన్వేషణ చేసి అన్వేషణ చేసి అది ఎంత లోతులో నుంచి వస్తుందో అంత లోతులోకి నీకు దిగి దాన్ని పట్టుకోగలిగితే, ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, నీ జీవితాన్ని నా జీవితాన్ని లోకం యొక్క సృష్టి యొక్క జీవితాన్ని ఎవడైతే నడుపుతున్నాడో, ఎవడ ఆజ్ఞానుసరించి ఎవడ మాటలు అనుసరించి సృష్టి అంతా నడుస్తాడో, ఈ సృష్టి నువ్వు చెప్పినట్టు నడవదట్ని, నేను చెప్పినట్టు నడవదట్ని పురాణం అన్నాడు. అల్లాజ్ఞ ఖురాన్ ఏమన్నాడు ఖురాన్లో? ఇదంతా అల్లా ఆజ్ఞానించి మనం, వాళ్ళు అల్లా అంటారు మనం ఈశ్వరుడు అంటాం. ముస్లింలు ఏమంటారు? అల్లా అంటారు, మనం ఈశ్వరుడు అంటాం. క్రిస్టియన్స్ యెహోవా అంటారు, వాళ్ళు ఏమంటారు? యెహోవా అంటారు వాళ్ళు. ఇవన్నీ పేర్లు చేరారు. అయితే ఇక్కడ భగవాన్ చెప్పి అంత లోతులోకి నువ్వు వెళ్ళి అక్కడ వైరాగ్యం ఉండాలి, అక్కడ నీకు వైరాగ్యం ఉండాలి. అంత వైరాగ్యం అయితే అంత లోతులోకి నువ్వు వెళ్ళవు, తర్వాత పూర్వపుణ్యం ఉండాలి నువ్వు. ఎంతో కొంత సత్కర్మ నిష్కామంగా చేసి ఉండాలి, సత్కర్మ నిష్కామంగా చేసి ఉండాలి. నీకు ఆ ప్రిపరేషన్ ఉండాలి, లోపల ప్రిపరేషన్ ఉండాలి, బుద్ధి శుద్ధి అయి ఉండాలి, బుద్ధి శుద్ధి అయి ఉండాలి. అది అంత లోతులోకి నువ్వు వెళ్ళగలిగితే ఏది, ఆ నేననే తలంపు ఎంత లోతులోంచి వస్తుందో, ఏ హృదయంలోంచి వస్తుందో, హృదయంలోకి నువ్వు వెళ్ళగలిగితే ఈ నేనైన తలం పడిపోతుంది, ఈ నేనైన తలం పడిపోతుంది. అప్పుడు సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్య అనుభవంలోకి వస్తుంది. అప్పుడు అప్పుడే నీకు ఆ నిజమైన ఆనందం ఏంటో, అసలు ఆనందం ఏంటేంటో, అలౌకికమైన శాంతి, అభౌతికమైన శాంతి, ఈ జన్మలు పుట్టుకులు ఈ చావులు సంబంధించి లేని స్థితికి అప్పుడు ఎదిగి వెళ్ళచ్చు. అప్పటి వరకు నీకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. ఇవన్నీ మిగతా అయినా తాత్కాలిక గొడవలు, టెంపరీ గొడవలు, మిగతా గొడవలు అది ఆయన సిద్ధాంతం. ఎవరి సిద్ధాంతం? అది భగవాన్ సిద్ధాంతం. ఇది డైరెక్ట్ ఎక్స్ప్రెస్, డైరెక్ట్గా నువ్వు వెళ్ళిపోవు, వెళ్ళిపోవని చెప్పినట్టు దానికి ఎక్విప్మెంట్ ఉండాలి. వైరాగ్యం అయితే మనకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటే భగవాన్ గారు కావాలంటే ఏంటి తలంపే కదా. నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు ఏదో వస్తువు పెట్టుకున్నారు, వీళ్ళేదో బంగారం పెట్టుకున్నారు, అది కావాలి, వాళ్ళు మంచి బట్టలు తొడుక్కున్నారు, అటువంటి బట్టలు నేను కూడా తొడుక్కోవాలి. ఇవన్నీ ఏమిటన్నారు భగవాన్? బాగా ఆలోచించండి. అందరికీ తలకాయలు ఉన్నాయి కదా, కొంతమందికి పెద్ద తలకాయలు ఉంటాయి, కొంతమందికి చిన్న తలకాయలు ఉంటాయి కదా. నాకు బొత్తిగా తలకాయలు లేని వాళ్ళని కాదు మనం. ఇది నాకు అది కావాలి, ఇది కావాలి అంటే ఏంటి? ఇదంతా తలంపా? నీకు నిద్రట్లో ఏం అక్కర్లేదు కదా, నిద్రట్లో నాకు ఇది కావాలని ఎవడో కోరుకోడు, మెరుగు వచ్చావు కోరుకుంటున్నావు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఏంటి నీ తలంపది? ఏమన్నా నీ తలంపు ఎంత నిజమో నువ్వు కోరికనే వస్తువు కూడా అంతే నిజం ఉన్నారు భగవాన్. అది సిద్ధం. నీ తలంపు ఎంత నిజమో, నీ తలంపు ఎంత నిజమో, నువ్వు కోరికనే వస్తువు కూడా అంతే నిజం. నీ తలం పెంత నిజమో, నీ సంసారం కూడా అంతే నిజము. అంటే తలంపులే కదా, నిద్రట్లో ఉన్నాడికి సంసారం ఏముంది? మెరుగు నిద్రట్లో ఉన్నాడికి సంసారం ఏముంది? మెరుకుగా ఉన్నప్పుడే కదా సంసారం. మెరుకుగా ఉన్నప్పుడు మనిషి ఎందరో తలంపులతో ఉంటున్నాడు. అయితే నువ్వు కోరే వస్తువులన్నీ కూడా, నువ్వు లోకంలో నువ్వు కోరే పదార్థాలన్నీ కూడా, నీ తలంపులు ఎంత నిజమో ఆ పదార్థాలు కూడా అంతే నిజము. ఇది భగవాన్ బోధ. వాళ్ళు నీకు బోధ అయిపోయింది, నారదుని బోధ అయిపోయింది, ఇదేంటిది? ఈ భగవాన్ బోధం. ఇక్కడ మనం ఇప్పుడు వాసుదేవుడు బోధ దగ్గరికి వస్తున్నాం. ఈయన ఏమంటున్నాడంటే, సన్యాసము జ్ఞానము కర్మయోగము రెండు శ్రేయదాయకములే. అంటే నువ్వు కర్మ మార్గంలో ప్రయాణం చేసినా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా గమ్యం ఒకటే అయితే వాటిలో కర్మ సన్యాసం అందులో వాడు ఏమంటున్నాడంటే, సన్యాసం కంటే జ్ఞానయోగం కంటే కూడా కర్మయోగం మంచిది అంటున్నాడు. కర్మయోగం అంటే నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ నెమ్మదిగా ముగ్గుతూ రావాలి. నువ్వు చేతిలో పని విడిచిపెట్టేస్తే నీకేం స్వామర్థం వస్తుంది, కానీ జ్ఞానం రాదు. రెండు గమ్యాలు ఒకటే. నిష్కామకర్మ ఎక్కడ, ఆత్మజ్ఞానం ఎక్కడ తీసుకెళ్తుందో నిష్కామకర్మ కూడా అక్కడికే తీసుకెళ్తున్నాం. అయితే సేఫ్ సైడ్ ఏంటి, నీ స్వధర్మం ఏంటంటే నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ బంధం నుంచి విడుదల పొందాలి. మీరు మీ పనికాడ బద్ధకం ఉండకూడదు. మీ పనులు మీరు చేసుకుంటూ చేసి కర్మలోంచి బయటపడాలి. కర్మ చేస్తూనే అంటే అక్కడ మోహం పెట్టుకోకుండా నువ్వు కర్మ చేస్తూనే కర్మలోంచి బయటపడాలి. నువ్వు కర్మ శరణం చేసి పని వదిలేస్తావు అనుకో, వదిలేస్తే స్వామర్థనం వస్తాను. నీ పొట్టెళ్ళాలి కదా, నీ పొట్టెళ్ళగలుగుతుంది అసలు. అటు ఇదేమో కర్మకి పనికిరావు, అటు జ్ఞానానికి పనికిరావు, ఎటు కాకుండా పోతావు. అయితే పని చేస్తూ రామకృష్ణుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, పని మనల్ని విడిచిపెట్టేళ్ళుకోవాలి, కానీ మనం పని విడిచిపెట్టకూడదు. పని కర్మ మనం విడిచిపెట్టేయకపోతే పర్వాలేదు, కానీ మనం బలవంతాన్ని చేసి కర్మ విడిచిపెట్టకూడదు. ఇప్పుడు కురిపి తెచ్చు దాని అంతర్గత రాలిపోతే పర్లేదు, అది ఆరిపోకుండా మనం ఢిల్లీ మళ్ళీ చేస్తే మళ్ళీ చీమ పట్టి మళ్ళీ కురిపోస్తూ ఉంటుంది. అంతే కదా, తెచ్చు దాని అంతర్గత రాలిపోయింది అనుకోండి మనకు ఇబ్బంది లేదు. అలాగే కర్మ కూడా అది నేను విడిచిపెట్టాలి, కానీ నువ్వు బలవంతాన్ని విడిచిపెడుతుంది, మళ్ళీ నేను వచ్చే జన్మ కూడా ఆ కర్మ నేను వెంటాడు. ఇప్పుడు బలవంతాన్ని ఈ పని మానేయాలి, ఈ పని మానేయాలని మన చేతిలో పని మానేస్తే రాబోయే జన్మలో మళ్ళీ ఆ పనే మనల్ని ఇబ్బంది పెడుతుంది. అంచేది భగవంతుని శరీరానికి ఏదైతే కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా చెయ్యి, ఆ పని హృదయపూర్వకంగా చెయ్యి. అందులో పని చేస్తూ నువ్వేం చేయాలంటే, నువ్వు పని చేస్తూ ఆ పనిలోంచి విడుదల పొందాలి. పని చేస్తూ పనిలోంచి విడుదల పొందాలి. కొంతమంది ఏమి పని చేయరు, మనసుతో ఏదో ఊహించుకుంటూ ఉంటారు. మనసులో ఆశ ఉంటుంది, మనసులో ఆశ ఉంటుంది, శరీరంతో పని చేయరు. మీకు అర్థమవుతుంది, కృష్ణుడు వాళ్ళకు పేరు పెట్టేవాడు మిథ్యాచారం, పనికిరాని వాళ్ళు. వాళ్ళకి లోపల ఎప్పుడైతేనే ఆశ ఉంటుంది, మీకు అర్థమవుతుంది, శరీరంతో మటుకు ఏం పని చేయాలో కళ్ళు మూసి కూర్చుంటారు. వాళ్ళు బద్ధకం వల్ల, సోమర్తనం వల్ల అలా ఉన్నారో మనకు తెలియక వీళ్ళు యోగులేని మనం అనుకుంటున్నాం. మనం పెచ్చగలం, మనం కూడా పెచ్చోళ్ళకం చేయగలం. వాళ్ళు బద్ధకం వల్ల, సోమర్తనం వల్ల, తమో గుణం వల్ల అలా తయారని అనుకోకుండా వాళ్ళు కళ్ళు మూసుకుంటారని జ్ఞానులయ్యే ఉంటారు. వాళ్ళు ఎందుకు పని మానేశారంటే బద్ధకం ఒకటి, సోమర్తనం ఒకటి, తమో గుణం ఒకటి, ఇది పరాన్న బుక్కులు అంటారు. ఎంతసేపు ఎవడొకరు చేసి పెడితే అనుభవించాలి, ఎవడొక చేస్తే మనం చెందాం, ఎవడొకరు చేస్తే అనుభవిందాం. వీళ్ళే వీళ్ళు సొంతంగా పనిచేరి ఎవడైనా పని చేస్తే కష్టాలు అంతా తినేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు వీళ్ళు మిథ్యాచారులు. వీళ్ళు ఎవరు వీళ్ళు అంటే మనసులో ఆశ ఉంటుంది, దురాశ. మమ్మల్ని ఆశ కాదు దురాశ, శరీరంతో మటు కలపరు, శరీరానికి సోమర్థనంగా ఉంచుతారు, మనసులో ఆశ ఉంటుంది. వాళ్ళు కృష్ణుని మిథ్యాచారులు అన్నాడు. వాళ్ళు కపటంతో కూడిన మనుషులు, అంటే చివరికి వాళ్ళు పాడైపోతారు. ఇది ఇహానికి పనికిరాడు, పరానికి పనికిరాడు. అంచేత నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు పని చేస్తుండు, నువ్వు పని విడిచిపెట్టవలసింది పని కాదు, విడిచిపెట్టవలసింది ద్వేషాన్ని. విడిచిపెట్టవలసింది పనిని కాదు, విడిచిపెట్టవలసింది ద్వేషాన్ని. విడిచిపెట్టు ద్వేషాన్ని. భగవాన్ చెప్తున్నాడు ఇక్కడ, భగవంతుడు చెప్తున్నాడు విడిచిపెట్టవలసింది. విడిచి నువ్వు పని డ్యూటీ డ్యూటీ కోసం చెయ్యి. ప్రతిది ఈ పని చేస్తున్నావు, మనకేమొస్తుంది, ఈ మాట మాట్లాడుతున్నావు, మనకేమొస్తుంది, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీకేంటి, మీరేం తెస్తారు. ఇలాగైతే నీకు జ్ఞానం రాదు, ఇలాగైతే నీకు జ్ఞానం రాదు. నువ్వు ద్వేషాన్ని విడిచిపెట్టు, ద్వేషాన్ని విడిచిపెట్టు. కర్మ నామలుగా నీకు చేసేదేదో శ్రద్ధగా చేసుకుంటా ఉండి వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. ఈ అదృష్ట దురదృష్టాలను నమ్మవద్దు. ఓసారి మన జీవితంలో అదృష్టం వచ్చేస్తాను, అది వాడి ప్రణాళిక. మీకు అర్థం అవుతుంది, అదృష్టం వచ్చేస్తే వీళ్ళకి పొగరబోత్తానం పెరిగిపోతే మనకి అదృష్టం వస్తే ఒకసారి పొగరబోత్తానం పెరిగిపోతుంది, మనం పాడైపోతున్నాం మనకు తెలియదు. ఆయన అందుకే పంపుంటాడు. నీకు అర్థమవుతుంది, అదృష్టం వచ్చేస్తానుకో మనం చేసి అన్ని కలిసి వచ్చేస్తాను, మనకి గర్వం పెరిగిపోతుంది, పొగరబోత్తానం పెరిగిపోతుంది, ఈ శరీరం చచ్చిపోతుంది, తర్వాత వచ్చే రాబోయే జన్మకి గర్వం కంటిన్యూ అయిపోతుంది. అంచేత అదృష్టం అదృష్టం ఆ ప్రారంధాన్ని బట్టి అల్లాజ్ఞ ఆ ప్రారంధాన్ని బట్టి ఏమొస్తుంది, అదృష్టం వస్తుంది. ఇంకోసారి దురదృష్టం వస్తుంది, ఒకసారి ధనం వస్తుంది, ఒకసారి దారిద్ర్యం వస్తుంది. నువ్వు దారిద్ర్యం వచ్చిన అదృష్టం వచ్చినప్పుడు పొంగిపోయి, ధనం చేతిలో ఉన్నప్పుడు పొంగిపోయి, అదృష్టం వచ్చినప్పుడు దురదృష్టం వచ్చినప్పుడు కుంగిపోతా అంటే నువ్వు జ్ఞానానికి పనికి రావు, నీకు అర్హుడు కాదు, నీ యోగ్యత కాదు. ఆత్మజ్ఞానానికి పనికే రావు నువ్వు. అదృష్టం వచ్చినప్పుడు దాంతో కలవకూడదు, దురదృష్టం వచ్చినప్పుడు కూడా దాంతో కలవకూడదు. నీ మనసుతో దోణ కట్టాడు కట్టేసినట్టు నీ మనస్సును అక్కడ కట్టేయకూడదు. అది ఊరికే ప్రారంధాన్ని బట్టి అది వస్తుంది. అదృష్టం కూడా నీ మనస్సు అంతే నిజం, దురదృష్టం కూడా అంతే నిజం. వాటితో నువ్వు వాటిల్లో తగులుకోకు, నువ్వు తగులుకోకు. తగులుకుంటే నీ మనస్సు అపవిత్రమైపోతుంది, నీ బుద్ధి అపవిత్రమైపోతుంది, నీ బుద్ధి శుద్ధి. నువ్వు అదృష్టం వచ్చిన అదృష్టంతో కలిపి దురదృష్టం వచ్చినప్పుడు దురదృష్టం కలిసిపోతే నీ బుద్ధి శుద్ధి అవ్వదు. నీ బుద్ధిలో ఉన్న వంకర్లు తగ్గవు, మళ్ళీ కొత్త జన్మలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే కర్మ చెయ్యి, పని చెయ్యి, ద్వేషం లేకుండా చెయ్యి, ఆసక్తి లేకుండా చెయ్యి, స్వార్థం తగ్గించుకుని చెయ్యి. చాలా మంది పాడైపోవడం కారణం కూడా దురాశ. చాలా మంది పాడైపోయేవాళ్ళ కారణం ఏంటంటే దురాశ వల్ల కూడా చాలా మంది పాడైపోతారు, దురాశ వల్ల పాడైపోతారు. మార్కెట్ ఉంది, ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు, ఒకసారి బాగుండదు, ఈ మధ్య నా దగ్గర ఎవరో ఉన్నారు మార్కెట్ ఆ మనం వరకు బాగుందని ఈ మధ్య ఎవరో బాగుంది అన్నారంటే మార్కెట్ ఎప్పుడు చూసినా లాభం వచ్చేస్తుందనంటే దేశంలో 100 కోట్లు జనం ఉన్నారు 100 కోట్లు వ్యాపారాలు చేస్తారని చెప్తారు. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ప్రతి సంవత్సరం లాభం వస్తుంది నష్టం అనేది రాదు అది మీకు మార్కెట్లో గ్యారంటీ ఉందనుకోండి మొత్తం 100 మందికి 100 కోట్లు వ్యాపారాలు చేసేస్తారు. మీరు చేసేవాడిని నేను కూడా మొదలు పెట్టేస్తానని చెప్పాను ఆయన. అది కాదు లాభం వస్తానని గ్యారంటీ ఉంటే 100 కోట్ల మంది చేసేస్తారు కానీ వ్యవసాయం చేసేవాడు ఎవరు ఉంటుంది అందరూ వ్యాపారస్తులండి. ఇవాళ మార్కెట్ బాగుందో సిమెంట్ ప్యాకెట్ మార్కెట్ రేపు ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఇవాళ బియ్యం మార్కెట్ బాగుంది రేపు ఎలా ఉంటుందో చెప్పలేమండి. 100కి 100 రూపాయలు ప్రతి సంవత్సరం గ్యారంటీగా అలాగే లాభాలు వచ్చేస్తాయంటే అందరూ చేసేచ్చు వ్యాపారాలు. అయితే నువ్వు పని చెయ్యి అక్కడ పగులుకోక్కర్లేదు. నువ్వు ఏదో మంచి పని చేసావు దీనికి పరిచయం వస్తా అలా లెక్కలొద్దు కౌంట్ నీకు బాహ్యంగా నీకు పెద్ద రాకపోయినా నీ మనస్సు పవిత్రం అవుతూ ఉంటుంది నీ మనస్సు పవిత్రం అవుతూ ఉంటుంది. కానీ ఏదైనా మంచి పని చేస్తే మంచి పని చేసి మర్చిపోతే భగవంతుని గుర్తు పెట్టుకుంటాడు. ఏదో టైంలో నీకు ఫలితం ఇవ్వకుండా విడిచిపెట్టడు భగవంతు నీకు మరుపు ఉండొచ్చు. కానీ అదే చెప్పాడు కృష్ణుడు మంచి చేసిన వాడికి దుర్గతి లేదు మంచి మాట్లాడేవాడికి దుర్గతి లేదు మంచి ఆలోచించేవాడికి దుర్గతి లేదు. ఎవరు భగవాన్ వాచ భగవాన్ వాచ నువ్వు ఎదటివాడు ఎదటివాడు మెప్పు కోసం మన ఏ పని చేయకూడదు. ఏంటి ఎదటివాడు ఎక్కడ ఉన్నారో వాడు ఎదటివాడు మెచ్చుకున్నవాడు అహంకారమే ఎదటివాడు మన స్తోత్రం చేసినా వాళ్ళ అహంకారమే ఒకవేళ వాళ్ళు విమర్శించినా అహంకారమే. నింద వచ్చినప్పుడు ఒక రకంగా ఉండి నింద వచ్చినప్పుడు ఒక రకంగా ఉండి స్తోత్రం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటే నువ్వు జ్ఞానానికి పనికి రావు. మనం అలా ఉంటున్నాం కదా అంటే చెప్పకుండా చెప్పడం నువ్వు జ్ఞానానికి పనికి రావని. ఎవరైనా పొగిడితే మనం ఒక రకంగా ఉంటాం వాళ్ళు పిలిచే ఒక రకంగా ఉంటాం. నీకు అర్థం వచ్చింది? ఎవరైనా పొగిడితే మనం పొంగుతూ ఉంటాం ఎవరైనా మనం తిడితే కుంగిపోతూ ఉంటాం. నువ్వు జ్ఞానానికి పనికి రావు నీకు శ్రద్ధ లేదు ఈశ్వరు పట్ల విశ్వాసము లేదు అధ్యయనము లేదు భూత యజ్ఞము లేదు బ్రహ్మ యజ్ఞము లేదు. భూత యజ్ఞం అంటే నలుగురికి ఉపకారపడటం బ్రహ్మ యజ్ఞం అంటే గీత అది బాగా అధ్యయనం చేసుకోవటం. అది లేదు ఇది లేదు నీకు బ్రహ్మ యజ్ఞం లేదు భూత యజ్ఞం లేదు ఇంకా సోమర్థనానికి అలవాటు పడ్డావు. లోపల దురాశ పెట్టుకుని లోపల ఆశ పెట్టుకుని లోపల కావాల్సినంత కామలు పెట్టుకుని కడుము మూసి కూర్చుంటావా? నీ కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుందా జ్ఞానం? నువ్వు డంబాచారిగా ఉండకు వాస్తవ పరిస్థితులు ఎదుర్కో. నువ్వు జీవితంలో వాస్తవ పరిస్థితులు చూసి పారిపోకండి ఎక్కడికైనా వాస్తవ పరిస్థితులను చూసి ఎస్కేప్ అయిపోక. నువ్వు ఇదే కాదండి ఉద్యోగం కోసం తిరిగితే అంటే మిగతా భక్తులు వాడిని సరిగ్గా అర్థం చేసుకోవడం మానేసి రామకృష్ణుడి దగ్గరికి వచ్చాను ఊరు ఏమన్నాడు పాడైపోయాడు ఉద్యోగం ఉద్యోగాన్ని తిరుగుతున్నాడు. మీరు ఏదో ఆడు గొప్పవాడైపోతాడని మీరు చెప్పారు ఆడి పాడైపోయి రోడ్లంతా తిరుగుతున్నాడంటే ఉద్యోగం అంటున్నాడు అని చెప్తే ఏమనంటే అది స్వార్థం కోసం వాడికి స్వార్థం ఎలా ఉంటుందో తెలియదు పుట్టుక చోటు వాళ్ళ అమ్మకి అన్నం పెట్టడానికి తమ్ముడికి అన్నం పెట్టడానికి చెల్లెలికి అన్నం పెట్టడానికి తిరుగుతున్నాడు వాడు. వాడికి ఏమీ అక్కర్లేదు వాడికి ఏమీ అక్కర్లేదు కానీ కుటుంబ సభ్యులకు కొంచెం అన్నం పెట్టడానికి తిరుగుతున్నాడు. మీరు చెప్పిన మాటలు నా నమ్మనాడు హృదయం నాకు తెలుసు కదా అయ్యా అనివాడు రామకృష్ణుడు. అంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన తిరుగుతున్నాడు కానీ ఆయన స్వభావం మటుకది కాదు. వాడు వాడి స్వభావం మటుకు అది కాదు. ఒకసారి బాగా చెడ్డవాళ్ళు కూడా ఒకసారి మంచి పని చేస్తారు, అలాగనే మంచి చేయటం వాళ్ళ స్వభావం కదా, ఒక యాక్సిడెంట్ వాళ్ళు చేస్తారు. అది బాగా చెడ్డవాళ్ళు కూడా ఒక మంచి పని చేస్తారు ఒకసారి, అలాగనే మంచి వాళ్ళ స్వభావం కాదు, ఒక యాక్సిడెంట్ కాల్ చేయబట్టి ఎప్పుడైనా పొరపాటు చేస్తారు. అది యాక్సిడెంట్ అనమాట, అది అది ఎప్పుడైనా మంచి చేస్తే అది ఒక యాక్సిడెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా తెల్ల బట్టలు కట్టుకుని తిరుగుతా ఉన్నా, ఎర్ర బట్టలు అక్కర్లే, నువ్వు తెల్ల బట్టలు వేసి తిరుగుతున్నా, నీకు నువ్వు కాంక్ష లేకుండా, ద్వేషం లేకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా నువ్వు పని చేస్తే నువ్వు కూడా సన్యాసివే, నువ్వు కూడా సన్యాసితోడు సమానమే. నువ్వు కూడా నువ్వు ఆసక్తి లేకుండా పనిచేస్తే నువ్వు కూడా, అంటే మీరు ఆసక్తి లేకుండా పనిచేస్తే నీకు ఫలితం అనుకూలంగా వచ్చినది మిమ్మల్ని బంధించదు, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఆసక్తి లేకుండా పనిచేస్తే ఒకవేళ ఆ ఫలితం అనుకూలంగా వచ్చినది మిమ్మల్ని బంధించదు. మనం కోరి తెచ్చుకున్నది బంధిస్తుంది, కానీ మన కోరికతో సంబంధం లేకుండా వచ్చింది ఏది బంధించదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మనం కోరి తెచ్చుకున్నది బంధిస్తుంది, కోరిక లేకుండా తెచ్చుకున్నది ఏది బంధించదు, మనల్ని ఏది బంధించదు. కోరి తెచ్చి పెట్టుకుంటే మనకి బంధిస్తుంది అది. అంచేత నువ్వు ద్వంద్వాల నుంచి ఇష్టాల ఇష్టాల పెంచుకోకు, రాగద్వేషాలు పెంచుకోకు. నువ్వు గౌతమ బుద్ధుడు మాట చెప్పాడు రాగద్వేషాలు అంటే ఏముంది ఈ ప్రపంచంలో, మనకి భారతదేశంలో కదా మొత్తం సృష్టి అంటారు, ఏ దేశం వెళ్ళి చూసినా ఎవరింటికి వెళ్ళి చేసినా ఏముంది ఈ ప్రపంచంలో రాగద్వేషాలు తప్పించన్నాడు. ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా, అమెరికా వెళ్ళండి, ఇంగ్లాండ్ వెళ్ళండి, ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా ఏముంది ఈ లోకంలో రాగద్వేషాలు తప్పించి దృష్టిలో ఏమి లేదు. బట్టలు నిండా సెంటి వాసన, మనస్సు నిండా కామ వాసన, ఇది ప్రపంచం అంటే బుద్ధిడు అన్నాడు. మనస్సు నిండా కామ వాసన, బట్టలు నిండా సెంటి వాసన, ఇదే ప్రపంచంలో ఉందకంటే ప్రపంచంలో ఏమి లేదు. బుద్ధిని చాలా గొప్పవాడని మనకి చెప్పుకుంటాం అనుకోండి, ఆ ద్వేషం ఉన్నాడు బుద్ధిని మీద, అంటే వాడికి ద్వేషం తప్పించి ఇంకేం ఉండదు. ఆ కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు ఉండి వినలేరు. కళ్ళు ఉంటాయి చూడలేరు, చెవులు ఉంటాయి వినలేరు. అక్కడ ఎవడన్నాడు బుద్ధిని గురించి చెప్తే అంటే మీటింగ్ అయిపోయాక మీకు తెలియదేమో, బుద్ధుడు తండ్రికి జబ్బుగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి చూసొచ్చాడు అన్నాడు. చూసేస్తే తప్పే ఉంది, బుద్ధుడి తండ్రి కట్టింది జబ్బుగా ఉన్నప్పుడు బుద్ధుడు వెళ్ళి చూసొచ్చాడు అంటున్నాడు. అంటే అక్కడ మమకారం ఉందని అది చెప్పటం, అయితే అది రంధ్రాలు వేసిన ఏంటది, రంధ్రాలు వేసిన బుద్ధుడు చూసొచ్చాడు, మనలాగా చూసి రావడం కాదు కదా. కోసం వాళ్ళు కూడా సృష్టిలో అవసరం, వాళ్ళు కూడా మనకి గురువులే. అంచేత నువ్వు రాగద్వేషాలు పెట్టుకోకు, పని చేయి, నీ డ్యూటీ ఏదైనా నువ్వు చెయ్యి. నువ్వు ఎవరి మీదైనా అయిష్టంగా ఉన్నది మాత్రం కదా వాళ్ళు పాడైపోరు, నువ్వు ఎవరి మీద ఇష్టంగా ఉన్నది చేప వాళ్ళు ఏమో కోటీశ్వరులు అయిపోరు. మీ ఇష్టం వాడి దేహ ప్రారంభం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. మనం ఎవరం నిర్దేశించడానికి, మనం ఎవరం వాడు ఆ దేహం ఏ ప్రారంభం మీద ఏ పని మీద అయితే ఆ దేహం వచ్చిందో ఆ దేహం ఆ పని చూసుకుని చచ్చిపోతున్నది. ఒకరు పాడు మనం బాగా ఆలోచిస్తే ఒకరిని పాడు చేయలేము, ఒకరిని బాగు చేయలేము. కానీ ఎవరినైనా బాగు చేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇస్తాం, కానీ వాళ్ళు బాగుపడబోతే మనం చేసేది ఏమి లేదు. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలం, కానీ గుర్రాన్ని బలవంతాన్ని నీళ్లు తాగించలేము. మిమ్మల్ని పదంతస్తు నేలలో కూర్చోబెట్టాలని అనుకున్నా మేము పెంటనేదే కూర్చుంటామని అంటే ఎవరేం చెప్తాడు దానికి. అది కానీ మిమ్మల్ని ఎక్కడో పెద్ద బిల్డింగ్లో కూర్చోబెడదాం అనుకుంటున్నాం, నేను అక్కడ కూర్చోండి తెంట మీద కూర్చుంటా అక్కడ రైలు వాసన బాగా వస్తుందంటే దానికి ఎవడేం చెప్తాడు? అంటే గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకెళ్ళగలం, కానీ దాని చేత మనం తాగించలేము. అలాగే ఒక మనిషికి మీరు అవకాశాలు ఇవ్వగలరు, కానీ మొత్తానికి ఆ మనిషిని మీరు బాగు అవకాశాలు ఇవ్వగలము. తెల్లదారు బాగుపడతాడో లేదో అనేది వాడి ప్రారంభాన్ని బట్టి ఉంటుంది, వాడి పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి అది ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు రాగద్వేషాలు పెట్టుకోకు, నీ డ్యూటీ ఏదో నువ్వు చేస్తూ ఉండవు, నీ డ్యూటీ ఏదో నువ్వు చేస్తూ ఉండవు, తర్వాత ఎక్కడ నువ్వు కర్తృత్వం పెట్టుకోవద్దు. ఈ పని నా వల్ల అయింది, ఆ పని నా వల్ల అయిందని మీరు లోపల అనుకోకండి. నేను లోపల ఆ పని అలాగ అవ్వాలి కాదే, ఈశ్వరుడు నిర్దేశించాడు కాబట్టి నీకు ఆ బుద్ధి కలిగింది. నీకు ఆ బుద్ధి కలిగించిన వాడు పరమేశ్వరుడు, నీ తెలివితేటలు కాదు. ఆ ఈశ్వర సంకల్పాన్ని బట్టి నేను ఊరికే పనిమిట్టి కింద ఉపయోగించుకున్నాడు భగవంతుడు. అందుకని మీరు ఎవరికైనా 10 మందికి ఉపకారం చేస్తే మీరు ఉపకారం చేయడానికి మీరేదో చేస్తున్నారు. భగవంతుడే మిమ్మల్ని ఉపయోగించుకొని మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ బుద్ధిని ఉపయోగించుకుని మీ ద్వారా చేసేవాడు భగవంతుడు. అంతే, ఎక్కడ మనం కర్తృత్వం పెట్టుకోకూడదు, ఎక్కడ కూడా మనం కర్తృత్వం పెట్టుకోకూడదు. అంటే కర్తృత్వం అంటే అహంకారం ఎక్కడ పెట్టుకోకూడదు. పిసర అహంకారం అజ్ఞానం పిసరంతున్నా పునర్జన్మ వచ్చి తీరుతుంది. అజ్ఞానం అహంకారం పిసరంతున్నా పునర్జన్మ వచ్చి తీరుతుంది అని ఎవడ ఆపచేయలేడు. రామాయణంలో వస్తున్నారు, ఇంద్రి పళ్ళు పెడుతున్న రాముడికి, శబరే శబరే నేను రేపు వెళ్ళిపోతున్నాను. ఏమన్నాడు రాముడు? ఆడు ఆడు గురువు ఏమన్నాడు? ఎవరు శబరి గురువు? మతంగ మనుషు. శబరే నేను రేపు వెళ్ళిపోతున్నాను, మరి నేను కూడా నీ కూడా వచ్చేస్తాను. ఎవరండి? శబరి అండి. శబరి నేను రేపు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే, ఏ ఇద్దరం కలిసి వెళ్ళటానికి వీలు లేదమ్మా శబరి, అక్కడికి వెళ్ళిపోతున్నాను. శబరి మనం కాశీలు జతగా వెళ్ళి జతగా వచ్చేసాం, అలా కుదరదు. అక్కడ ఈ జతలు కుదరవు. ఇప్పుడు మీ స్నేహాలు మీ జతలు అక్కడ కుదరవు. శబరి నేను మీ కూడా వచ్చేస్తానంటే మతంగ మనిషి అంటున్నాడు, శబరి నేను మీకు కూడా వచ్చేస్తాను. శబరి అంటే రేపు ఎక్కడికి వెళ్ళిపోతున్నానో చెప్పమంటావు నన్ను? ఏ ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళనివ్వరు, అక్కడికి వెళ్ళిపోతున్నాను శబరి. కానీ నేను నీ గురువును, నాకంటే ఒకసారి గురువు కంటే శిష్యుడు అదృష్టవంతులు అవుతారు. శబరి ఏమన్నాడు, మతంగ మహర్షి ఏమన్నాడంటే, నువ్వే అదృష్టవంతురాదమ్మ శబరి, సాక్షాత్తు బ్రహ్మము, సాక్షాత్తు పరమాత్మ బ్రహ్మముకు బ్రహ్మము, పరబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మ కాళ్ళు చేతులు తొడుక్కి నీ దగ్గరికి వస్తాడు శబరి. నువ్వు అదృష్టమది, నాకేముంది? ఆ వైభవం చూసే కళ్ళు నాకు లేవు. మామూలు బ్రహ్మము కాదు, మన పరబ్రహ్మం. వాడు రూపం ధరించి నీకు వస్తాడు. నీ కళ్ళకి, నీ నేత్రాలకు ఆనందం, మనసుకి శాంతి, నీ జీవుడు విముక్తి బంధాల నుంచి ఆ పరమాత్మను చూడగానే నీ జీవుడు, నీ లోపల బంధాలన్నీ తెగిపోయి రాబోయే జన్మలకు ఏమన్నా వాసన అవి కూడా తెగిపోయి నువ్వు సాక్షాత్తు ఆత్మస్వరూపం, జ్ఞానసరి పరమాత్మ స్వరూపం పొందుతావు శబరి. నీకున్న దశ నాకు లేదు, అవటానికి నేను గురువుని శిష్యురాలి లోకం మాట. సాక్షాత్తు పరబ్రహ్మం, కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, పైనుంచి కిందకు వస్తున్నాడు. అదే కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు, పైనుంచే కిందకు వస్తున్నాడు. వాడిని చూడటానికి 2 నేత్రాలు సరిపోవు. వాళ్ళు మీకు చెప్తాడు, రాముడిని చూడటం కాదు అయ్యా, రాముడి చేత మనం చూడబడాలి. ఏమి టాక్కలు చూడండి, మీరు ఆ సౌందర్యం అనిపిస్తున్నారు లేదా నాకు తెలియదు. రాముడిని మనం చూడటం కాదు, రాముడి చేత మనం చూడబడాలి అయ్యా, అక్కడ ఉంది వైభవం అంతా. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ ఇద్దరం కలిసి వెళ్ళటానికి వీలు లేదు అక్కడికి. ఏ దేహం కలిసి వెళ్ళటానికి వీల్లేని ప్రదేశానికి వెళ్ళిపోతుంది అని శబరుడు. అంటే పరమాత్మను అలా చూస్తుంది వేషధారి. ఆ వేషంలో వచ్చాడు, ఆ వేషంలో వచ్చాడు. పరమాత్మను అలా చూస్తూ చూస్తే ఐక్యమైపోయింది పరబ్రహ్మంలో. అది శబరి. ఇప్పుడు ఆడు జటాయు వాళ్ళతో చెప్పాడు, మహర్షులు యోగులు మహాత్ములందరూ ఏ లోకాలకి వెళుతున్నారు, ఆ లోకాలకి వెళ్ళి జటాయువు అన్నాడు. పక్షులకు పట్టిందండి గతి. మనం ఇన్ని సాధన చేస్తే మనకు ఒడ్డు దొరకటాలేదు, పక్షులకు వైభవం పట్టిందండి. ఒక అవతార పురుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు చాలామంది లాక్ వెళ్ళిపోతాడు. ఒకవేళ మనం మారిన పైసలైనా, మనం మారని డబ్బులే కాదు, మనలో కూడా వేగంలో లాక్కెళ్ళిపోతాడు. అలాగే నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అని అనలేదు ఎవరితోటి, శబరితోటి. అలా అలాగే వాడు నేత్రానందం చూస్తే మామూలుగా రాముడు ఐక్యమైపోయింది. అది శబరు. అలాగే కలియుగంలో కూడా చిదంబరం నటరాజు ఎలా ఐక్యమైనప్పుడు అతని పేరేం పేరు, అతను కొండ చుట్టూ తిరిగి పాటలు రాశాడు అరుణాచలం మాణిక్య వాచకర్. ఆడి పేరేం పేరు మాణిక్య వాచకర్. గొప్ప కవియాడు ఎవడో మాణిక్య వాచకర్. భగవాన్ గురించి ఎవరైనా పద్యాలు రాసుకొస్తే నాకు మాణిక్య వాచకరే ఇష్టమని భగవాన్ చెప్పేవారు కాదు. ఎవరైనా పద్యాలు రాసుకొస్తే భగవాన్ అనువరు, నువ్వు కవిత్వం మాణిక్య వాచకరిలాగా చెప్పగలవా? మామూలుగా మాణిక్య వాచకులు అంటే నాకు ఇష్టమని అలా జవాబు దొరకడు. నువ్వు కవిత్వం మాణిక్య వాచకులాగా చెప్పగలవా? కవిత్వం ఎలా చెప్తావు నువ్వు? అంటే మాణిక్య వాచకులు ఎంతటి వాడో మనకు చెప్పకుండా చెప్పటం అది. అది కవిత వైభవం ఎటువంటిదో మనకి చెప్పకుండా చెప్పటం అది. అంటే జ్ఞాన మార్గం నువ్వు ఏదో శ్రీకరణ శుద్ధిగా ఒక మార్గం అవలంబించినా సరిపోతుంది, అన్ని మార్గాల ఫలితాన్ని పొందుతాం. డెడికేషన్, సిన్సియారిటీ, డివోషన్. నాలుగు మార్గాలు ఉన్నాయి, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ. ఏదో ఒక మార్గం చాలు. ఒక మార్గంలో నీకు సిన్సియర్గా నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేస్తాంటే నాలుగు మార్గాలు అవలంబించిన వాడు ఫలితాన్ని పొందుతావు. గమ్యం ఒకటే, ఏ మార్గంలోకి వెళ్ళినా డెస్టినేషన్ ఒకటే. ఏదో ఒక మార్గం తీసుకుని అందులో సిన్సియర్గా, ఏదో అందులోనే సిన్సియర్గా చేయంతే. స్వామి వివేకానంద అనుకోడు, వివేకానంద స్వామికి సో అర్థం లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు, నాకు సో అర్థం లేని మూలాన అబాలు ఎక్కువ వస్తున్నాయన్నాడు. మరి కొన్ని కోట్లు సంపాదించి రామకృష్ణ మట్టి ఎలా పెట్టాడు? నాకు వివేకానందకి స్వార్థం లేదు స్వార్థం లేదు అనుకుంటున్నారు, నాకు స్వార్థం లేని మాట నిజమే. స్వార్థం లేని వాడికి సంపద ఎక్కువ వస్తున్నాడు స్వామికి. వివేకానందకి ఎక్కడ స్వార్థం లేదు, పెట్రో మాస్ బయట పెట్టి చూసినా స్వార్థం లేదు అనుకుంటున్నారు. మరి స్వార్థం లేని వాడికి కూడా సంపదలు వస్తున్నాయని చెప్పాడు స్వామికి. నీకు స్వార్థం ఉంటే సంపద వస్తుంది, స్వార్థం రాకపోతే సంపద ఏమి లేదు. స్వార్థం లేని వాడికి ఎక్కువసారి ఎక్కువ సంపదలు రావచ్చు. ఈ స్వామీజీ ఉవాచ. మరి ఇన్ని కోట్లు పెట్టి రామకృష్ణ మట్టి ఎలా పెట్టాడు? అంటే నీకు స్వార్థం ఉంటే ఓ సంపద వచ్చి మీద పడిపోతుంది, స్వార్థం లేకపోతే రాదని అనుకోకు. స్వార్థం లేకపోయినా నీకు నీ దేహ ప్రార్థనలో సంపద రావాల్సి ఉంటే వచ్చేస్తుంది. స్వార్థం ఉంటే పెద్దవాళ్ళు అయిపోతాం, స్వార్థం లేకపోతే ఎందుకు పనికిరాలు అయిపోతాం, అలా అనుకోవద్దు. అలాగా అనుకోవద్దు. ఒకసారి నీకు స్వార్థం లేకపోతే ఎక్కువ పే చేస్తుంది. కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే పేషెంట్లు ఎంతో కొంత ఇవ్వండి అంటారు, ఎక్కువ ఇచ్చేస్తారు కొంతమంది పేషెంట్. కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే ఎంత ఇమ్మంటారని అడుగుతారు, ఎంత ఇమ్మంటే సరేనని ఎంతో కొంత ఇమ్మంటారు. అది డాక్టర్ గారు ఫీజు కంటే ఎక్కువ ఇచ్చేస్తారండి. అవి బాబు డాక్టర్ గారు చాలా ఉదారంగా ఉన్నారు, ఎంతో కొంత ఇమ్మంటున్నారని ఎక్కువ ఇచ్చేస్తారు వాళ్ళకి. అలా మన అనుభవాలు అనేక మందిని చూస్తున్నాం అలా మనం. అంచేది నీకు స్వామీజీ అనేవారు, నీ స్వార్థం లేని మంత మాత్రం చేసి నీకు సంపద రాదు అనుకోకు. నీ ప్రారంభం అంటే నీ స్వార్థం లేకపోయినా సంపద వస్తుంది. అంచేత నీకు కర్మ మార్గం వల్ల, కర్మ మార్గం వల్ల కర్మ మార్గానికి గమ్య వేరు, జ్ఞాన మార్గానికి గమ్య వేరు, భక్తి మార్గానికి గమ్య వేరు అంటే చంటి పిల్లలు చెప్పే మాటలు, పసిపిల్లలు చెప్పే మాటలు, మీరు ఎవరైనా చిన్నపిల్లల మాటలు చెప్తే వింటారో కానీ పట్టించుకోరు. అలాగే విధంగా ఆ మార్గం దారి, ఆ మార్గం గమ్యారు, ఈ మార్గం గమ్యారు అని ఎవరైనా చెబితే ఆ మాటలు మీరు విన్నా పట్టించుకోక్కర్లేదని చెబుతున్నాడు భగవంతుడు. ఇది ఒక మార్గంలో మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే మీరు గమ్యాన్ని చేరుకుంటారు, గమ్యాన్ని చేరుకుంటారు. మీరు నిష్కామ సెలపులు, నిష్కామ కర్మ మీరు హృదయపూర్వకంగా చేస్తున్నారనుకోండి, జ్ఞానయోగం వాడు దేన్ని అయితే పొందుతారో దాన్నే పొందుతారు. ఈ మధ్య ఒకడన్నాడు, స్వధర్మం పధర్మ పరధర్మ అంటే ఏమంటే మనిషికి కర్మయోగం స్వధర్మం, జ్ఞానయోగం పరధర్మం అంటే కష్టం ఉంటుంది, జ్ఞానయోగం చాలా కష్టం, కర్మయోగం స్వధర్మం, జ్ఞానయోగం పరధర్మం అని ఉనికి అన్నాడు, సరదాగా చెప్పాడు. అంచేది మనం నిష్కామ కర్మ చేయకుండా, చిత్తశుద్ధి లేకుండా, మన పుణ్యకర్మలు ఏమీ చేయకుండా, మన స్వభావంలో ఉన్న కర్మ మంచి కర్మలు చేయకుండా జ్ఞానాన్ని ఆశించడం తప్పు. అంచేది ఆ రకంగా నీకు చెప్పాలంటే కర్మయోగమే స్వధర్మం, జ్ఞానయోగం పరధర్మం అన్నాడు. వాడు సరదాకన్నా కొంత నిజం ఉందనిపించింది నాకు. నువ్వు చేయవలసిన డ్యూటీ నువ్వు చేయకుండా జ్ఞానయోగులు ఆశించే ఫలితాన్ని ఆశిస్తావేంటి? నీకు చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేనప్పుడు నీకు జ్ఞానయోగం ఎలా వంటపడుతుంది? జ్ఞానం ఎలా వంటపడుతుంది? నువ్వు శ్రవణం చేసినా వంటపడుతుందా? ఏం అక్కర్లేదు. మీరు పుస్తకం చదవండి, మనకు అర్థం కాదు. ఏంచేది మన అర్థం కాకపోవడానికి కారణం మన బుద్ధి యొక్క చాపల్యం. అది బుద్ధి అక్కడ ఉంటే కదా మనకు అందరికీ శరీరాలు ఒకచోట, మనస్సు ఒకచోట ఉంటాయి. శరీరాలు ఒక చోట ఉంటాయి, మనస్సు ఒక చోట ఉంటుంది. ఇంకా మన సబ్జెక్ట్ ఏమొస్తుంది? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు నారద మహర్షి చెప్పిన మాట, ఈ యోగాభ్యాసాలు ఆటలకి తిరగడం అంటే రామనామం మీద శ్రద్ధగా చేసుకున్నా మీ బుద్ధిలోని వంకర్లన్నీ పోతాయని చెప్పాడు. రా ఎవరు ఎవరు? నారద మహర్షి చెప్పాడు. రాముడికి ముఖంలో ఎక్కువ వికారాలు కనిపించే కాదు. రాముడికి ఏం చేత కారణం? జీవన్ముక్తుడు. రాముడి ముఖంలో వికారాలు ఎందుకు కనపడమంటే వాడు జీవన్ముక్తుడు. ఏంటది జీవన్ముక్తుడు వాడు? మనం మామూలుగా ఈ బొమ్మల్ని ఎక్కువ ఆరాధిస్తాం, ఏదో బొమ్మల్ని ఆరాధిస్తాం కదా. మేనిఫెస్టెడ్ గాడ్ని ఆరాధించడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతాం. మేనిఫెస్టెడ్ గాడ్ అంటే రాముడు కానీ కృష్ణుడు, శంకరుడు, ఇటువంటి వాళ్ళని ఆరాధించడం వల్ల ఎక్కువ లాభాలను పొందుతాం. మేనిఫెస్టెడ్ గాడ్ అని బొమ్మల్ని ఆరాధించడం కంటే మేనిఫెస్టెడ్ గాడ్ని ఆరాధిస్తే ఎక్కువ మనకు లాభాలు, అంటే మనసుకి ఎక్కువ ట్రైనింగ్, మన మనసు ఎక్కువ ట్రైనింగ్ పొందుతుంది. అది ఎక్కడున్నాం? జ్ఞానులు ఏది పొందుతారో, కర్మయోగులు ఏది పొందుతారో, భక్తి యోగులు ఏది పొందుతారో, ధ్యాన యోగులు కూడా అదే పొందుతారో. అందుచేత ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, యోగంతో కూడిన సాధకుడు యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. ఏమంటున్నారు ఇక్కడ స్వామి? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కొరవన్నపి నాలిప్యతే. యోగంతో కూడి యోగం అంటే ఏంటి? నిగ్రహం. యోగం అంటే ఏంటి? మనం ఒక బొమ్మను ఆరాధిస్తున్నాం, లేకపోతే రూపాలను ధ్యానం చేస్తున్నాం, లేకపోతే ఒక ఒక తర్వాత దీనికి దీనివల్ల అన్నింటికి వల్ల ఏంటంటే పూజ చేస్తున్నాం. దీనివల్ల అన్నింటి లాభం ఏంటి? మనో నిగ్రహం. ఇప్పుడు మనకు మనో నిగ్రహం ముఖ్యం. మన మైండ్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. మనసు స్వాధీనంలో మనం ఉండకూడదు, మన స్వాధీనంలో మనస్సు ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ గారు అనువారు, ప్రజాసేవ మీద నాకు నమ్మకం ఉంది, ఈ పూజలు ఈ జపాలు ఈ జాలాల మీద నాకు నమ్మకం లేదు అనుకోడు. ఆయనకి నమ్మకం ఎవడకు కావాలండి? 10 మంది ఓట్లు వేసారు, అది ఎప్పుడు చచ్చిపోతాడు ఆయనకి తెలియదు. ఇంకో 4 రోజులు చచ్చిపోతాడు అనగా మీ తర్వాత ప్రధానమంత్రి ఎవరంటే నేను ఇంకా చాలా కాలం బతుకుతాను, ఇప్పుడు నుంచి నా తర్వాత కూడా మీకెందుకన్నాడు. 4 రోజులు చచ్చిరుకున్నాడు. ఆడు ఎప్పుడు చచ్చిపోతాడు ఆడే తెలియదు. ఆడికి ఆడికి జపాల మీద నమ్మకం లేదట్టు, జానాల మీద నమ్మకం లేదట్టు, పూజల మీద ప్రజాసేవ మీద నమ్మకం ఉండట్టు. అసలు ఇంకోటి ఈ జపాలు, ఈ జానాలు, ఈ యాక్టర్లు, నదుల్లో స్నానాలు, ఇవన్నీ ఎందుకు పెట్టారని తెలియదు. ఒకటి ఇంద్రియ నిగ్రహం, రెండు మనో నిగ్రహం కోసం పెట్టారు. మీ మనస్సు మీకు స్వాధీనం అవటం లేదనుకోండి, సత్పురుషులతో సహవాసం చేయండి, మీ మనస్సు అణిగిపోతుంది. మీ మనస్సు మీకు స్వాధీనం అవటం లేదనుకోండి, సజ్జనులతోటి మీకు సహవాసం చేస్తే సరసానికి ఆ వైబ్రేషన్స్ వల్ల మీ మనస్సు అణిగిపోతుంది. ఒక మహాత్ముడితోటి, ఒక మహర్షితోటి, ఒక యోగితోటి మీకు మానసిక అనుబంధం ఉంటే మనసు నెమ్మదిగా అణిగిపోతుంది. ఆయన కూడా మీ జపాల మీద నమ్మకం లేదంటే పూజ, ఈ పూజలు జపాలు జ్ఞానాలు ఎందుకు పెట్టారు పూర్వం వాళ్ళు? దేనికి ఎందుకు దేనికి పెట్టారంటే, ఒకటి మనో నిగ్రహం, రెండు ఇంద్రియ నిగ్రహం. మనకి మనో నిగ్రహం ఉంటే, ఇంద్రియ నిగ్రహం ఉంటే ఎన్నగెచ్చులో మన ప్రయాణం ఎలా ఉంటుందో ఆత్మజ్ఞాన సంపాదన ప్రయాణం అలాగుంటుంది. అంటే 1-way ట్రాఫిక్ కింద ఉంటుంది మన ప్రయాణం. అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా, మనో నిగ్రహం లేకుండా జ్ఞానం సాధ్యం, ఆత్మజ్ఞానం సాధ్యం కాదు. ఇప్పుడు మనం కాశీ వెళ్ళొచ్చాం, ఏ వెళ్ళొచ్చాం, లేదా అరుణాచలం వెళ్ళొచ్చారు, గంగానదిలో స్నానం చేసి, ఇవన్నీ ఎందుకు మనం పవిత్రులను అవ్వటానికి? ఇవన్నీ దేనికి? మనలో ఉన్న దోషాలలోంచి, మన బుద్ధిలో ఉన్న దోషాలలోంచి బయటికి రావటానికి. ఆ గంగ మామూలు నీళ్ళు అనుకోకుండా తీర్థం అది. ఆ గంగ ఏదో మనకి కాళ్ళలో ప్రవహించే నీళ్ళు అనుకోకండి, ఆ గంగ తీర్థం. అవి విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు. ఆ గంగ ఏదో మామూలుగా జిన్ను ఇక్కడ పాలకుల కాళ్ళలో ఉన్న నీళ్ళు అండి, అది తీర్థం. అది పవిత్రులు అవుతుంది, దానివల్ల పవిత్రులు అవుతుంది. అంటే దాన్ని ముడికి వచ్చి నీళ్ళ కింద చూడకూడదు గంగానది, తీర్థం. అది తీర్థం. మనం ఏదైనా మంచి పని చేస్తాంటే, పూజ చేస్తాంటే, జపం చేస్తాంటే దానికి ఏంటో మనం దేనికి మనం పవిత్రులు అవ్వాలి. దానివల్ల నిష్కామకర్మ ఎవరో ఒక మంచి చేస్తారు, మీరు మంచి చేయటం వల్ల కోటీశ్వరుడు అయిపోవడు. దానివల్ల మీకు ఎంతో కొంత పవిత్రులు అవుతారు. దానివల్ల మీరు ఏమవుతారు? పవిత్రులు అవుతారు. ఇప్పుడు మనం రాముడికి కృష్ణుడికి నైవేద్యం పెడతాం, వాళ్ళు నైవేద్యం కావాలంటున్నారా? వాళ్ళు నైవేద్యం కావాలి. నైవేద్యం ఎందుకు పెడుతున్నాం? మనం బాగుపడటానికి, మన బుద్ధి సంస్కరింపబడటానికి నైవేద్యం పెడుతున్నాం. అందుకని వాళ్ళకి అక్కర్లేదు. మనం పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం, మన పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం, అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తున్నాం, సర్వజ్ఞుని ప్రార్థిస్తున్నాం, నారాయణమూర్తిని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు మనల్ని అడగటాలేదు, వచ్చి మీరు ప్రార్థించండి అని అన్నాం. వాళ్ళు మనల్ని ఏం అడగటాలేదు, మీరు అందరూ వచ్చి నన్ను ప్రార్థించమని. మన బాగు కోసం, మన చైతన్య స్థాయి పెంచుకోవడానికి, మన హృదయం యొక్క లోయలు పెరగటానికి, మనం బాగుపడటానికి, మన మానసిక ఆరోగ్యం కోసం, శారీరక ఆరోగ్యం కోసం దేవతను ప్రార్థిస్తున్నాం. కానీ వాళ్ళు వచ్చి మనల్ని అడగటాలేదు, మీరు మమ్మల్ని ప్రార్థించండి అని. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, నీ ఓట్లు మాకైంది, నీ ఓట్లు మాకైంది అంటానికి వాళ్ళు ఏమి మనం ప్రార్థించమని అడుగుతున్నారా? లేదా మన బొమ్మలు పెట్టుకుని పూజించమని అడుగుతున్నారా? వాళ్ళు మనమే ప్రార్థిస్తున్నాం, ఎందుకు? మనం బాగుపడటం కోసం. రాముడు మనల్ని ప్రార్థించమని అడుగుతున్నాడా? ప్రార్థించబడానికి వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్య నమస్కారాలు చేస్తున్నాం, మా బుద్ధిని బాగు చేయి. మనం సూర్యుడు కొంచెం మా బుద్ధిని బాగు చేయి, చెడ్డ మార్గంలోకి వెళ్లకుండా మా బుద్ధిని కాపాడు. కొంచెం వివేకమును, విజ్ఞానమును, ఆ విచక్షణ జ్ఞానమును ప్రసాదించు సూర్యదేవ. ఓ సూర్యనారాయణమూర్తి, మాకు ఆ విచక్షణని, ఆ వివేకాన్ని, ఆ వివేకాన్ని, ఆ సూక్ష్మ బుద్ధిని, మంచికి చెడ్డకు ఉన్న భేదాన్ని విడదీసే బుద్ధిని, మా బుద్ధికి అటువంటి సూక్ష్మ బుద్ధిని, ఆ సూక్ష్మ శక్తిని మాకు అంటే విడదీసుకుని, మంచికి చెడ్డకి, జ్ఞానానికి అజ్ఞానానికి, ఆ నీళ్లు పాలు, ఇది నీళ్లు ఇది పాలు అని విడదీసుకునే ఆ విజ్ఞతని, ఆ బుద్ధిని మాకు ప్రసాదించే సూర్యదేవ. ఓ సూర్యనారాయణమూర్తి, అటువంటి బుద్ధిని ప్రసాదించమని అదే సూర్య నమస్కారాలు. నువ్వు నమస్కారం పెట్టవద్దు సూర్యుడికి, నాకని సూర్యుడికి నష్టమా? నువ్వు నమస్కారం పెట్టావు సూర్యుడికి, ఇప్పుడు సూర్యుడు ఏమైనా నష్టపోతాడా? సూర్యుడు వంక తిరిగి మీరు ఉమ్ములేస్తే మీ ఉమ్ములు అంత దూరం వెళతాయా? కాదు, మీరు ఉమ్మేస్తే ఎంత దూరం వెళుతుంది? సూర్యుడు ఎంత దూరం ఉన్నాడో అంత దూరం మీ ఉమ్మి వెళుతుందా? దేవతా పురుషుని 15 సింహకూడదు చాణిక్కుడే చెప్తాడు. మీరు సూర్య నమస్కారాలు పెట్టి ఇష్టం అది మానేయండి, పరిహాసము చేయకూడదు, ఎగతాళిగా నవ్వకూడదు, సూర్యుడు అంటే ఏదో గోళం అనుకోకూడదు. నారాయణమూర్తి పరమేశ్వరుడు ఈ గాయత్రి మంత్రం ఏంటి, అది విచక్షణ ఇమ్మని అంటే ఒకసారి ఒక సమస్య వస్తుంది, ఏది మంచి ఏది మంచో ఏది చెడ్డో మనకు తెలియదు, అసలు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏది మంచో ఏది చెడ్డ అంటే మన బుద్ధికి అంత సూక్ష్మ శక్తి ఉండదు. తెల్లయని పాలనుకుంటాం మనం, అంతే కదా, తెల్లయని పాలు నల్లయని నీళ్ళు అనుకుంటాం. అంటే మనది స్థూల బుద్ధి, మనకు ఆ బుద్ధి సూక్ష్మత లేదు, ఆ వివేకం లేదు, ఇది మంచిది చెడ్డని విడదీసుకునే విచక్షణ లేదు. అటువంటి విచక్షణ బుద్ధిని ప్రసాదించే సూర్యదేవ అదే గాయత్రి మంత్రం. పట్టుకుంటామని చెప్పి పడగొట్టి వాళ్ళు ఉంటారు, ఆ బుద్ధి సూక్ష్మత్వం వాళ్ళు గ్రహించేస్తారు. అది వాళ్ళు మన దగ్గరికి పట్టుకుంటామని వస్తారు, చివరికి ఏం చేస్తారు అని పడగొట్టేస్తారు. అది బుద్ధి సూక్ష్మత్వం వాళ్ళకు గ్రహించేస్తారు. ఆ బుద్ధి సూక్ష్మత నాకు ప్రసాదించు సూర్యదేవ అదే గాయత్రి. అదేంటది, అదే గాయత్రి. ఎక్కడున్నాం, ఏమన్నాడు, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ. అంటే నువ్వు అందరిలో నేను ఉన్నాను అని చెబుతున్నాడు పరమేశ్వరుడు. అందరిలోనే నేను ఉన్నాను, నాలో అందరూ ఉన్నారు. అందరిలోనే నేను ఉన్నాను, అందరిలోనే నా ఉన్నారు. అంటే నీ అందరిలోనే లోపల హృదయంలో ఈ మూల తలంపు మూలంలో ఉన్నాడు పరమేశ్వరుడు. మన ఆ సూక్ష్మ బుద్ధి ఉన్నాడు, లోపల చైతన్యాన్ని చూస్తాడు. అడు అది దేహాన్ని చూడ్డో పేరు చూడ్డో రూపం చూడ్డో, అడు రూపబుద్ధి ఉండదో నామబుద్ధి ఉండదో, నీకు అంతర్యాముగా ఉన్న నారాయణనే చూస్తాడు వాడు. నారాయణలో జీవకోట అంతా ఉంది, సముద్రంలో కెరటాలు ఉన్నాయి, కెరటాలతో కూడా సముద్రం ఉంది. సముద్రంలో కెరటాలు ఉన్నాయి, నీకు అర్థమవుతుందా, కెరటాల్లో ఎవడున్నారు, కెరటాల్లో కూడా సముద్రమే. సముద్రంలో కెరటాలు ఉన్నాయి, కెరటాల్లో ఆ నీరే కదా, కెరటాలు కూడా నీకే, అది కెరటం కింద కనిపిస్తుంది. అలాగే ఈ నామరూపాలు ఉరికే అలా కెరటాల కింద కనిపిస్తున్నాయి, కానీ అంతర్యాముగా ఉన్నాడు చైతన్యమే, అంతర్యాముగా ఉన్నాడు నారాయణుడే. అంటే కెరటాల్లో ఉరికే కెరటం అనుకుంటాం, కెరటం అంటే నీరే కదా. అదేవిధంగా ఈ నామరూపాలు ఇంత, ఈ నామరూపాలు కలిగి ఉన్న ఈ జగత్తంతా అంతర్యాముగా ఉన్నది చైతన్యమే, నారాయణుడే. ఆ రూపబుద్ధి పోగొట్టుకుని నామబుద్ధి పోగొట్టుకుని చూస్తే ఆ చైతన్యం ఇక్కడే అనుభవంలోకి వస్తుంది. మన శరీరం చనిపోక్కర్లేదు, ఇక్కడే అనుభవంలోకి వస్తుంది. అంటే నీకు దేహం చనిపోకముందే, శరీరం చనిపోకముందే ఆ శరీరగతమైన బుద్ధి నశించాలి, వాడికి మోక్షం వస్తుంది. ఆ దేహగతమైన దేహం కాలి బూడిదైపోకముందే ఆ దేహగతమైన బుద్ధి అధ్యాయగతమైన బుద్ధి నశించాలి. గౌతముడు అహల్ని శపించాడు, అహల్ని తప్పేం లేదు కానీ అహల్యని శపించాడు. అహల్ ఒకసారి మనం తప్పు ఒకసారి తప్పు చేయకపోయినా కొన్ని కొన్ని గొడవలు వస్తూ ఉండేది ప్రారంభాలు. శమంతకు మళ్ళీ కృష్ణుడు దొంగలించాడని ఒక అపవాదం వచ్చింది. అలాగే కొన్ని కొన్ని గొడవలు వస్తాయి, మనకేం సంబంధం లేకపోయినా గొడవలు వచ్చేసారి నెత్తిమే పడతా ఉంటాయి. అది కూడా ప్రారంభంలో భాగం, అది కూడా ప్రారంభం. ఓసారి మనం మంచి చేయడానికి వెళ్తే చెడ్డ ఎదురొస్తూ ఉంటుంది, మనం నిజంగా మంచి వెళితే ఓసారి చెడ్డ ఎదురొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెబుతున్నాం, ఎక్కడ చెబుతున్నాం, ఏ సబ్జెక్ట్ ఏం చేయదు సందర్భం లేదు. అహల్య గౌతముడి భార్య, వీడు అది శపించాడు వాడు. ఆ కథ అంతా చెప్పను, ఆ శపించడంలో అహల్య తప్పేమి లేదు, అది ఇంద్రుడి తప్పు ఉంది కానీ అహల్యుడి తప్పు లేదు. శపించాడు, శపించలే రాముడు పాదస్పర్శ తగిలి మళ్ళీ స్త్రీ అయిపోయింది. ఎవరు ఎవరు అహల్య, ఈ జాగ్రత్తగా ఆవిడ ఇప్పుడు పవిత్రురాలేదు, పైగా పతివ్రతంలోపు అహల్య పేరు చెప్తారు. నీకు అర్థమవుతుందా? ద్రౌపది పేరు, అహల్య పేరు, సీతమ్మ పేరు, వీళ్ళందరూ పతివర్తల్లోనే చెప్తారు. ఈయన రోజు తలపెట్టుకోవాలి మనం. రోజు తలపెట్టుకున్న స్త్రీల్లో అహల్య పేరు కూడా చెప్తారు. రోజు తలపెట్టుకున్న స్త్రీల్లో అహల్య పేరు, అహల్య పేరు. తర్వాత రాముడు పాదస్పర్శ తగిలిన తర్వాత తన భర్త గొప్పవాడే. ఎవరు అహల్య గొప్ప? గౌతముడు ఎంత మంచివాడు కనుక ఒకసారి కాలు జారుతుంది. అలాగే గౌతముడు కూడా అంత తొందరపాటు పడకూడదు. అది ఒకవేళ అహల్య ప్రారంభంలో ఉందేమో, ఆ గౌతముడు తొందరపాటి వల్ల శపించాడు. ఎవరిని? అహల్యని. ఇంద్రుని శపిస్తే శపించవచ్చు, అహల్యని శపించకూడదు, పరమ పవిత్రుడు రాడు. కానీ తొందరపాటు వల్ల శపించాడు. కానీ ఆ లోపల ఉన్నది బంగారమే కదా, లోపల ఉన్నది బంగారం. తర్వాత రాముడి పాదస్పర్శ అయిన తర్వాత వీడికి మామూలు అహల్య అవుతుంది, స్త్రీరూపం వస్తుంది. మరణానుభవం అయిన తర్వాత పదో తరగతి చదువుకునే ఈ వెంకటరాముడు మహర్షి అయి కూర్చున్నాడు. రాముడి పాదస్పర్శ తగలటం వల్ల మహాజ్ఞాయ కూర్చున్న అహల్య. అంటే ఆవిడ శాపరాకారం అంతా వరం కింద మారిపోయింది. ఏమంటే ఎప్పుడైతే ఆడు పాదస్పర్శ తగిలిందో, నా భర్త అహల్య ఎక్కడ, ఇంద్రుడు ఎక్కడ, రాముడు ఎక్కడ అనుకుంటుంది మనసు. మహాబ్రహ్మాండమైన జ్ఞానం వచ్చేసింది. ఈ ఆడు గౌతముడు అంటే సప్త ఋషుల్లో ఒకడు, గొప్ప భాషే. కానీ రాముడితో పోల్చుకుంటే దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఎక్కడ, నా భర్త గౌతముడు ఎక్కడ, రాముడు ఎక్కడ. అంటే రాముడి స్పర్శ వల్ల జ్ఞానం, బ్రహ్మజ్ఞానం వచ్చేసింది. వాడు బ్రహ్మవై ఉన్నాడు కాబట్టి రాముడు. నీకు అర్థమవుతుందా? ఇంకో చిన్న రహస్యం చెప్తాను. తర్వాత గౌతముడికి మనం తప్పు చేసామని పశ్చాత్తాపడ్డాడు. అహల్యని శపించడం తప్పని పశ్చాత్తాపడి తర్వాత అహల్యని జాగ్రత్తగా దగ్గరికి తీసుకుంటూ, ఈ భార్యాభర్తలు ఇష్టమైన భార్యాభర్తలు ఎలా ఉంటారో, అహల్య అహల్య అని దగ్గరికి లాక్కోపోయాడు. ఎవరు? గౌతముడు. గౌతముడికి మనసు, ఇది రహస్యం, మనసులో పెట్టుకోండి. గౌతముడికి మనసు పోలేదు. అప్పుడు మనసు లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోయింది. ఎవరు ఎవరు? అహల్య. ఈ మనస్సును ఇక్కడ చెప్తాడు సబ్జెక్టు. ఈ మనస్సున్న గౌతముడ మనసు లేని అహల్యను అందుకోవటానికి అది పిలవనుకుంటున్నాడు. ఎవడు? గౌతముడు అనుకుంటున్నాడు నా పెళ్ళమో నా పెళ్ళమో అనుకుని అహల్యాన్ని దగ్గరకు చీరుకుపోయాడు. ఎక్కడ దగ్గర బ్రహ్మస్థితిలో ఉంది. ఇంకా అహల్యంటాడు బ్రహ్మస్థితికి వెళ్ళిపోయింది. ఈ నా పెళ్ళమని ఈడు అనుకుంటున్నాడు. అహల్య, ఈ భార్యాభర్తలు ఇష్టంగా ఉంటారు కదా, ఒకసారి ఒకరినొకరు లాక్కుంటా ఉంటారు ఇలా. ఆ పూర్వ అలవాటు ఉంది కదా ఆడికి. అహల్య అహల్యాన్ని ఒళ్ళోకి తీసుకోపోతున్నాడు. ఎవడు? గౌతముడు. మనసు లేని, ఎక్కడైతే మనసు లేదో, ఎక్కడైతే ఇంద్రియాలు లేదో, ఎక్కడైతే దేహం లేదో, ఎక్కడైతే అజ్ఞాన స్పర్శ లేదో, అక్కడికి వెళ్ళిపోయింది. ఈ నా పిల్లవనుకుంటున్నాడు, వాడు నా భర్తని జేసపోయింది. ఇంకా అహల్యానికి బెచ్చోడు ఈ గౌతముడికి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. వీడు నా పిల్లలు నా పిల్లలనుకుంటున్నాడు ఆడికి. దానికి వీడు నా భర్తనే జాసైపోయింది. వాడికి ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్రాహ్మణ స్థితికి వెళ్ళిపోయింది. బ్రహ్మకు దేహం లేదు. ఇట్ ఇస్ బాడీలు వస్తావు, మైండ్లు వస్తావు, వరల్డ్ వస్తుంది, గాడ్లు వస్తుంది, సెక్స్ లెస్. అహల్య ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే గాడ్లెస్, వరల్డ్ లెస్, మైండ్ లెస్. అక్కడ మైండ్ లేదు, శరీరం లేదు, ఏమి లేదు. ఇక్కడ వరల్డ్ లెస్ అవసరం. అసలు మనం ప్రపంచంలో ఉన్న జాస్ లేదు ఎవరికి. బ్రాహ్మణ స్థితి ఉంది. వీడు నా పెళ్ళమనుకుంటున్నాడు. ఇంకా అది రాముడి స్పర్శ వల్ల బ్రాహ్మణ స్థితి పొందేస్తుంది. వీడు ఒక్కోసారి ఒక్కోసారి చెడ్డ వస్తే మరొకసారి చెడ్డ అంత మంచి కింద మారిపోతుంది. అందరూ ఏమనుకుంటారంటే ఈ గౌతముడు తప్పు అహల్యని శపించి, అహల్యని శపించడం వల్ల అది బ్రహ్మ స్థితికి వెళ్ళిపోయింది. ఈ శపించకపోతే మూడు పేడాల కింద ఇద్దరు తిరుగుతూ ఉంటారు. మై డియర్ హస్బెండ్, మై డియర్ వైఫ్. ఇంగ్లీష్ పోయిట్ అక్కడ చెప్పాడు, దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ఏ వైఫ్, బట్ వైఫ్ ఇస్ ఏ నైఫ్ టు లైఫ్ అని. ఇంగ్లీష్ పోయిట్ ఏం చెప్పాడంటే, దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ ఏ వైఫ్, బట్ వైఫ్ ఇస్ ఏ నైఫ్ టు లైఫ్. ఇది నా పిల్ల, నా పిల్లవ, నా పిల్లవ అనుకుంటాడు. ఈ పిల్లవంటున్నాడు. అది అంతకుముందు పిల్లలేదు, బ్రాహ్మణ స్థితికి వెళ్ళిపోయింది. అది వీడు వాడు ఒళ్ళోకి లాక్కుంటున్నాడు అనేది ధ్యాస లేదు ఆవిడకి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనస్సు ఉన్న వాళ్ళు మనస్సు లేని వాళ్ళని ముట్టుకోగలరా? దేహం ఉన్నవాళ్ళు దేహం లేని వాళ్ళు ముట్టుకోగలరా? అగ్నిహోత్రాన్ని మన చేతులతోటి ముట్టుకోగలము. ఇది అగ్నిహోత్రం అయిపోయింది ఎవరు? ఆ వీడలా ముట్టుకుంటాడు ఇంకాడు ముట్టుకుంటే చేతులు అంటూ పోతాయి. మనస్సు ఉన్నవాడు మనసు లేని వాళ్ళకి మనసు లేని వాళ్ళు పాపాడు ఊళ్ళోకి తీసుకుందామని చూసే ఎవడు గౌతముడు ఊళ్ళోకి ఎవరు వెళ్తారు? ఇంకా పరబ్రహ్మం ఊళ్ళోకి ఏమి వెళుతుంది? ఇక్కడ సబ్జెక్ట్ మనస్సు ఉన్నవాళ్ళు మనసు లేని వాళ్ళని అర్థం చేసుకోగలరా? ఆ దేహబుద్ధి ఉన్నవాళ్ళు శవబుద్ధి ఉన్నవాళ్ళు ఆ దేహబుద్ధి లేని వాళ్ళని అర్థం చేసుకోగలరా? అసాధ్యం అని చెప్పటం. మనం వాళ్ళని చూసి ఆనందించాలి. ఇప్పుడు అహల్యం ఉందనుకోండి, మనం చూసి ఆనందించాలి కానీ వాళ్ళే మనం అవ్వటం తేలిక కాదు. మీరు అర్థం చేసుకో, అయితే చూసి ఆనందించాలి. ఇలా వాళ్ళని చూసి ఆనందించగా ఆనందించగా వాళ్ళ అనుగ్రహం కలిగి వంతరు వాళ్ళు అవుతాం. ముందు అసలు ఆనందించాలి. మీరు ఎక్కడైనా మంచి చూస్తున్నారనుకోండి, ఆనంద ద్వేషం పెట్టుకోకూడదు, ఆనందించాలి. అలా మంచి చూసి ఆనందించగా ఆనందించకుండా ఎప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ అనుగ్రహం మనకు కలుగుతుంది, వాళ్ళంతా వాళ్ళు మనం కూడా అయిపోతాం. ద్వేషం పెట్టుకుంటే ఎందుకు పనికిరాం? అయినా మనకి ద్వేషం పెట్టుకోవడం వల్ల ఏం కలిసి వస్తుంది? ఇప్పుడు ఎవరిని చూసి ద్వేషం పెట్టుకుంటాం మనకి దానివల్ల ఏం కలిసి వస్తుంది? ఏం కలిసి రాదు, పైగా ఉన్నది పోతుంది. శరీరానికి శరీరం ఏడెక్కుతుంది, మనసు ఏడెక్కుతుంది, దానివల్ల మనకు కలిసి వచ్చేది లేదు. ఏం అహల్య 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 అని ఒళ్ళు అంతకు ముందు అలవాటు ఉంది కదా, ఒళ్ళో లాక్కుంటున్నాడు. వీడు ఎవడో లాక్కుందామని ప్రయత్నం చేస్తున్నాడు ఎవడో? ఈ గౌతముడు ఎక్కడ అహల్య? ఆడి ఒళ్ళోకి ఎదిరించుకెళ్తుంది. ఇంకా అక్కడ శరీరం లేదు, మనస్సు లేదు. ఇక్కడ గౌతముడికి శరీరం ఉంది, మనస్సు ఉంది. వీడికి నా పెళ్ళని భావన ఉంది, ఆడి దానికి వీడి నా హస్బెండ్ అనే భావన ఎప్పుడో పోయింది. ఆడు రాముడి స్పర్శ తగలటంతో పోయింది. వాడు వాడు రాముడు. నా భర్త ఎక్కడ? రాముడి స్పర్శ. ఈ దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు ఎక్కడ? రాముడు ఎక్కడ? ఆ స్పర్శ వల్ల నాకు బ్రాహ్మణ స్థితి కలిగింది. వీడికి భార్య భావన పోలేదు, ఆవిడకి భర్త భావన పోయింది. దేనివల్ల? రాముడి అట్టిది రాముడి పరస్పర్శ. ఎక్కడ టైం అంత ఐదు అయిపోయిందమ్మా. మనసులో కాలం ఉంది, మనసులో దేశం ఉంది, మనసులో పునర్జన్మ ఉంది, మనసులో పూర్వజన్మ ఉంది. ఆ గడప దాడి చేయము లేదు. దూరము దగ్గర మనసులో ఉన్నాయి, కాలం మనసులో ఉంది, పూర్వజన్మ రాబోయే జన్మ మనసులో. ఆ గడప దాడి చేయేమి లేదు. దేర్ ఇస్ నో టైమ్ అండ్ దేర్ ఇస్ నో స్పేస్. విశుద్ధాత్మ విజితాత్మ, నీకు అర్థమవుతుందా? విశుద్ధాత్మ అంటే నువ్వు నీ మనస్సుతోటి నీ బుద్ధితోటి మనస్సును జాగ్రత్తగా నిగ్రహించుకుని దాన్ని శుద్ధి చెయ్యాలి. నీ బుద్ధితోటి అంటే బుద్ధికి మనసుకి తేడా ఉంది. ఒకసారి అదే ఏదో చెడ్డ పని చేయాలనుకుంటాం మనం, మీకు అర్థమవుతుందా? అప్పుడు ఆ బుద్ధి ఏం చేస్తుందంటే చెబుతుంది నువ్వు చేసేది చెడ్డ పని, నువ్వు చేసేది పరగబడి చెప్పకపోయినా మన బుద్ధి మనకు చెబుతూ ఉంటుంది. చెప్పినప్పుడు ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ఈ మనస్సుని తొక్కి పెట్టేస్తుంది, వాడు బాగుపడతాడు. ఈ బుద్ధి ఏం చేస్తుంది? వాడి బుద్ధే వాడు మనస్సును తొక్కిపోయి ఇంకే మనస్సు ఆలోచిస్తుంది. కానీ నిర్ణయం బుద్ధిదే. ఇప్పుడు తహసీల్దార్ గారు ఎలా చేయాలి అలా చేయాలని కలెక్టర్ గారు అంటే అది అన్నీ ఒప్పుకోడదు, నిర్ణయం కలెక్టర్దే. అలాగే మనసు ఆ పని చేద్దాం, సినిమాకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఏదో చెబుతూ ఉంటుంది. ఆ బుద్ధి నిర్మలమవుతుంది అనుకోండి, మీ బుద్ధి పవిత్రమవుతుంది అనుకోండి. కృష్ణుడు అర్జునుడికి ఎలా ఎలా బోధించాడు? మీ బుద్ధే మీ మనసుకు బోధించి అక్కడ స్టాప్ చేసి వాండరింగ్ ఆఫ్, మనసు యొక్క వాండరింగ్ ఆఫ్ చేసేస్తుంది. మనసు యొక్క వాండరింగ్ ఆఫ్ చేసేస్తుంది. అంచేది మనం ఇతరుల లెవెల్ సాగు. మన బుద్ధే మనల్ని బాగు చేస్తుంది, మన బుద్ధే మనల్ని పాడు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన బుద్ధే మనల్ని బాగు చేస్తుంది, మన బుద్ధే మనం పాడు చేస్తుంది. అని చేత అర్జున నీకు బుద్ధిని బాగు చేసుకో. బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు ఎంత ఐశ్వర్యం ఉంటే ఎవడ కాదు. పిచ్చోడికి ఐశ్వర్యం ఎందుకు? పిచ్చోడికి పాండిత్యం ఎందుకు? పిచ్చోడికి డబ్బు ఎందుకు? నీ బుద్ధి పాడైపోయిన తర్వాత ఏంటివే నువ్వు చేసేది, నీ బుద్ధిని బాగు చేసుకో. నీకు 1000 ఎకరం ఉంటే నీకు కూడా రాదు, కానీ బుద్ధి మటుకు నీకు కూడా శరీరం అనంతరం వస్తుంది. అంటే బుద్ధిని బాగు చేసుకోవడం కంటే మించిన పని సృష్టిలో లేదు అర్జున. బుద్ధిని బాగు చేసుకోవడం కంటే మనకు అనేక పనులు ఉన్నాయి లోకంలో, కానీ బుద్ధిని బాగు చేసుకోవడం కంటే దీనికి మంచిన పని లేదు. దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యం అందరిలో ఉన్న అంతర్యామగా నా చైతన్యం గొప్పది. అక్కడికి నీ కళ్ళు తెరవు అర్జున. అయితే అక్కడ నీ కళ్ళు తెరవాలంటే నీ బుద్ధి సహకారం లేకుండా అంత దూరం వెళ్ళలేవు. నీ బుద్ధి నీకు సహకరించాలి. ఈ దేశంలో 100 కోట్ల మంది జనం ఉన్నారు, 100 కోట్ల మంది విరోధులైనా మీ బుద్ధి మీకు సహకరిస్తుంటే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. మన బుద్ధి బాగుంటే ఎవడో మనం పాడు చేసేవాళ్ళు లేడు. మన బుద్ధిలో తేడా ఉంటే ఎవడొకరు పాడు చేస్తారు. మనల్ని ఎవడొకరు పాడు చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు ఉన్నంత చెడ్డ లేకపోయినా మనలో కూడా ఎంతో కొంత చెడ్డ ఉంది, లేకపోతే వాడు మాటలు వినాం కాదని. మనం కొంతమంది అంటారు మా అబ్బాయి ఆడు చేతపట్టి పాడైపోయాడు అంటారు. ఆడుకున్న పాడు వీళ్ళ అబ్బాయికి ఉన్నారు. ఉనికి అలా చెప్తారు, అసలు అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి జతపెట్టి మా అబ్బాయి పాడేయంటే ఆ అబ్బాయికి ఒక ఎక్కువ చెడ్డ బుద్ధి ఉన్నాయి. ఎంతో కొంత మీ అబ్బాయికి కూడా చెడ్డ బుద్ధి లేదు, అక్కడ సర్వవాసం చేయడు కదా వాడు అసలు. అయ్యో నీ బుద్ధిని బాగు చేసుకోవడం అంటే నారద మహర్షి చెప్పిందంటే నీ బుద్ధి బాగుపట్టడానికి రామన, నీ బుద్ధి బాగుపట్టడానికి, నీ బుద్ధి యొక్క చేపలను తగ్గటానికి, నీ బుద్ధిలోని హెచ్చుతగ్గులు తగ్గటానికి, నీ బుద్ధిలోని రాగద్వేషాలు తగ్గటానికి రామనామానికి మించిన అసలు మెడిసిన్ లేదని చెప్పాడు నారద మహర్షి ప్రత్యేకంగా కలియుగంలో. కలికి తొందర పెడుతుంది అంటే భరతులు వచ్చే లోపల రాముడిని అరణ్యానికి పంపేయడానికి. నువ్వు అరణ్యానికి వెళ్ళామని దశరథ చెప్పలేదు, దశరథ తెలపనా కైక చెబుతుంది. కంగారు పెట్టేస్తుంది, వీడు ఎప్పుడు తొందరగా అరణ్యానికి వెళ్ళిపోతే బాగుండలేదు, ఆశ కలుగుతుంది ఏమన్నాడు. ఎవడికి? రాముడికి. అప్పుడు రాముడు అంటాడు, నువ్వు అలా కంగారు పడక్కర్లేదమ్మా, ఈ రాముడికి సృష్టిలో దేని మీద అపేక్ష లేదన్నాడు. నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు? నీ అన్నేమో ఎదవనేమో కంగారు పడబోదాలు, నాకు ఎక్కడ సృష్టి ఈ భూభాగం మీద ఈ ప్లానెట్లో నాకు ఎక్కడ అపేక్ష లేదన్నాడు వాడు రాముడు. నాలో ఎక్కడ చూడ స్వార్థం దాక్కుంటుందనుకో టైం అయితే ఆ స్వార్థం విజృంభించవచ్చు. అసలు అపేక్ష లేదు నాకు అన్నాడు. దేని మీద అంటే ఒక రాజ్యం మీద కాదు, దేని మీద అపేక్ష లేదు వాడు రాముడు. వాడు ముందు మాట్లాడతాడు, ముందు దారి ఇస్తాడు వాడు రాముడు. మనం ఎవరైనా వాడు ముందు మాట్లాడుతాం కానీ ముందు మాట్లాడము మనం. తర్వాత ఎక్కడికైనా వెళ్తుంటే వాడు ముందు దారి, వాళ్ళు దారిస్తే మనం ముందు దారి. రాముడు ముందు మాట్లాడతాడటనే ముందు దారిస్తాడటనే వాడు రాముడు. మనం ఎదుటి వాళ్ళు ఎరుగున్న వాళ్ళని వాళ్ళు పలకరిస్తే మనం పలకరిస్తాం, మాట్లాడతాం కానీ వాళ్ళు పలకరించకపోతే మనం పలకరించం. మనం మాట్లాడడం ఇంకే మన గౌరవానికి భంగం ఏదని అనుకుంటాం మనం. రాముడు ముందు మాట్లాడతాడు, ముందు దారిస్తాడు. మనం ఎక్కడైనా ఎదురు పడ్డాం అనుకున్నారా, ముందే దారిస్తాడు. ముందు మాట్లాడతాడు, ముందు దారిస్తాడు వాడు రాముడు. అంటే నువ్వు కర్మ ఎందుకు చేయాలంటే నీ బుద్ధి బాగుపడటానికి, నీ బుద్ధి ఏకాగ్రత కలగటానికి, నీ బుద్ధి పవిత్రం అవటానికి, నీ బుద్ధి నిర్మలం అవటానికి నువ్వు సత్కర్మ చేయాలి. సత్కర్మ ఎవరిని ఉద్ధరించడం కోసం కాదు, నీ బుద్ధి బాగు చేసుకోవడానికి చేయాలి. మీరు అర్థం చేసుకోవటం అంటే ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మీ బుద్ధి బాగు చేసుకోవడానికే నువ్వు సత్కర్మ చేయాలి. మీరు ఏదో ఎవరికైనా ఉపకారం చేస్తారనుకోండి, వాళ్ళు మళ్ళీ మీ ఉపకారాన్ని గుర్తించకపోయినా మీకు అనవసరం. అది వాళ్ళ అహంకారం గుర్తించడం మీకెందుకు? అసలు మీ బుద్ధి బాగుపడటం కోసం ఆ పని చేశారు. ఇంకా గుర్తింపులు పడదు ఎందుకు అసలు? ఇంకోటి మీరు గుర్తింపులు కోరుకుంటే మనకి రూప చేస్తే నామ చేస్తే పెరిగిపోతుంది. ఈ రూప బుద్ధి నామ బుద్ధి పెరిగిపోతుంది గుర్తింపులు కోరుకుంటే. ఎక్కడ గుర్తింపులు కోరుకుంటే ఈ రూప బుద్ధి పెరిగిపోతుంది, నామ బుద్ధి పెరిగిపోతుంది. నేమని ఫారం. ఇంకోటి మనకు జ్ఞానం అంటే మనం మాట్లాడే మాటల వల్ల, మనం చేతితోటి చేసే పని వల్ల, మనం ఆలోచించే ఆలోచన వల్ల మనకి రూపబుద్ధి తగ్గాలి, నామబుద్ధి తగ్గాలి. రూపబుద్ధి తగ్గాలి, నామబుద్ధి తగ్గాలి. ఈ రూపబుద్ధి నామబుద్ధి ఎవరికైతే శేషం లేకుండా పోయిందో వాడి నది వెళ్ళి సముద్రం ఎలా కలుస్తుందో ఆ జీవుడు వెళ్ళి బ్రహ్మముడు ఐక్యమవుతాడు. అది కడసారి జన్మ. అది ఏంటది? కడసారి జన్మ. కడసారి జన్మ ఏదంటే నది వెళ్ళి సముద్రం ఎలా కలుస్తుందో మన రూపబుద్ధిలోంచి మా నామబుద్ధిలోంచి విడుదల పొందితే మనం నది వెళ్ళి ఎలా సముద్రంలో కలుస్తుంది, జీవుడు వెళ్ళి బ్రహ్మముడు ఐక్యమైపోతాడు. అది కడసారి జన్మ. అదేంటది? కడసారి జన్మ. అంచేత అందరిలోని ఈశ్వరుడు ఉన్నాడు, అందరిలోనే ఈశ్వరుడు. అంటే నువ్వు ఎవరికైనా అపకారం చేస్తావంటే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకుని నీకు అపకార బుద్ధి పోతుంది. నీకు ఎవరికైనా అపకారం చేయాలని బుద్ధి కలిగిందనుక అక్కడ ఆళ్ళు అంతర్యామిగా ఉన్నాడు ఎవడు? ఈశ్వరుడే. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు చెడ్డ పనులు లాగిపోతాయి. తర్వాత వాడికి ఎదుటి వాడికి నువ్వు ఎవరికి అపకారం చేసే బుద్ధి పోతుంది. నీకు ఎదుటివాడికి నీకు ఏదైనా అపకారం చేయాలన్నా నువ్వు ఎవరికైతే అపకారం చేయాలనుకున్న వాళ్ళు కూడా అంతర్యామగా ఈశ్వరుడు ఉన్నాడని గుర్తింపు నీకు, ఆ గుర్తింపు కలగ, ఆ గుర్తింపు ఎప్పుడు ఉండమనే గాయత్రి యొక్క ప్రార్థన. నాకు ఆ విచక్షణ ప్రసాదించు సూర్యనారాయణ మూర్తి. ఏది మంచో ఏది చెడ్డో తెలియటం లేదు. ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో తెలియటం లేదు. ఎలా ప్రవర్తిస్తే మోక్షం వస్తుందో తెలియటం లేదు. ఇదంతా బుద్ధికి తెలియాలి కదా. అటువంటి ఈ బుద్ధికి అటువంటి జ్ఞానం, అటువంటి వివేకాన్ని ప్రసాదించు సూర్యనారాయణ మూర్తి. స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి సూక్ష్మ విషయాలు తెలియవు, స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి సూక్ష్మ విషయాలు తెలియదు. అంచేది ఆత్మ అతి సూక్ష్మ, అతి సూక్ష్మం అంటారు. మరి అటువంటి చైతన్యాన్ని గుర్తించడానికి తగినటువంటి ఆత్మ, ఆ చైతన్యం ఎంత సూక్ష్మాతి సూక్ష్మమో నా బుద్ధికి, నా అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధిని ప్రసాదించు సూర్యనారాయణ మూర్తి. అదే గాయత్రి, అదే గాయత్రి. అంటే అవివేకాన్ని ఈశ్వరుడు దయవల్ల మనకు అవివేకం కలగాలి. అవివేకం కలగాలి. అంచేది నువ్వు వ్యక్తిభావం లేకుండా చేస్తే నువ్వు చేసినా చెయ్యని వాడితో సమానం. దేహభావం లేకుండా చేస్తే, వ్యక్తిభావం లేకుండా చేస్తే, అహంకారం లేకుండా చేస్తే, దేహబుద్ధి నామబుద్ధి లేకుండా ఒక పని నువ్వు చేస్తే నువ్వు చేసినా చెయ్యని వాడితో సమానం. అంటే ఆ పనిలో ఏదైనా దోషం ఉన్నది నేను అంటుకోదు. ఆ పనిలో కాడ ఏదైనా దోషం ఉన్నా దాని తాలూకు నేను అంటుకోదు. ముగింద టైం 5 అయిపోయింది, ఎలా 2 గంటల పాదంలో దాన్ని మా గురువు గారు చెప్పేవారు. భీమారాను మా గురువు గారు ఉండేవారు ప్లేయర్గా. ఆయన చెప్పారు ఒక గంట సరిగ్గా టైం చూడండి, గంటలో ఆఫ్ చేస్తారు. ఒక గంట కంటే ఎప్పుడు ఎక్కువ చెప్పొద్దు అని చెప్పేవారు. అది కరెక్ట్, ఒక గంట కంటే ప్రవచనం ఉండకూడదు. మనస్సున్న గౌతముడు మనసు లేని ఆహారి అని పట్టుకోగలడా? ఏం వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి. మనస్సున్న గౌతముడికి మనస్సు లేని అహల్య అర్థమవుతుందా? ఆ పూర్వ వాసన బట్టి నా పెళ్ళం నా పెళ్ళం అనుకుంటున్నాడు గౌతముడు. అసలు అహల్ యొక్క స్థే వీడికి అందుతుందా? ఎవరికి ఏం చేత అందదు? వీడికి మనస్సు ఉంది. అక్కడ మనస్సు ఉన్నప్పుడు అహల్య ఎలా అందుతుంది? వీడికి మనస్సు లేని అహల్య అంది. మనస్సు ఉన్నవాళ్ళు మనస్సు లేని వాళ్ళు ముట్టుకోలేరు. మనస్సున్న వాళ్ళు మనసు లేని వాళ్ళని ముట్టుకోలేరు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏది రామనామం మీరు మీకు ఇష్టం, మీ ఫేవరెట్ గాడ్ ఎవరైనా ఉంటే మీకు ఇష్టదైవాన్ని ఎవరైతే వారిని ప్రాజీ శంకరుడు, రాముడు, కృష్ణుడు, శివుడు, ఎవరో ఎవరొకరు మీకు ఇష్టదైవాన్ని, రమణుడు, మరొకరు 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 అంటే మీ మనస్సు అక్కడ నిలబడాలి. గురు ఉండాలి మీకు. ఆ గురు ఉండాలి. ఎక్కడ గురి ఉంటే అక్కడ గురిపోదు మీకు. ఆ గురింటి మీరు నిష్టగా జాగ్రత్తగా చేసుకుంటే మీరు బాగుపడతారు, బుద్ధి బాగుపడుతుంది, మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంటే సమాజానికి మీరు ఏదైనా ఉపయోగపడినా అది ఆ సమాజం ఏదో బాగుపడుతుంది అనుకోకండి. మీ పవిత్రత కోసం మీ బుద్ధి బాగు చేసుకోవడానికి అది పని చేయండి. నువ్వేదో మంచి పని చేసేవాళ్ళ సమాజం అంతా ఉద్ధరించబడిపోదు. మీ మీ సుఖం కోసం, మీ శాంతి కోసం, మీ నిర్మలత్వం కోసం ఇంకా చెప్తున్నాడు భగవంతుడు. ఇంకా నీ ఆనందం కోసం నువ్వేదైనా మంచి పని చేస్తే నువ్వు చేసిన పనికి వాళ్ళు ఆనందం తప్పని నీకు ఆనందం వస్తుంది. ఏమొస్తుంది? నువ్వేదైనా మంచి పని చెయ్యి, ఎందుకంటే వాళ్ళకి ఆనందం రాకపోతుంది, చేసి నీకు ఆనందం వస్తుంది. నీ స్వార్థం కోసం, నీ ఆనందం కోసం, నీ శాంతి కోసం సత్కర్మ చెయ్యి వయ్య అర్జున. ఆ భగవాను వాచ, ఎవరు వాచ? భగవాను వాచ. ఓం. ఆ సత్కర్మ ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు, నీ ఆనందం కోసం చెయ్యి, నీ మోక్షం కోసం చెయ్యి, నీ శాంతి కోసం చెయ్యి, నీ జ్ఞానం కోసం చెయ్యి. ఓం శాంతి, శాంతి, శాంతి. శివుడంటే నంది వాహనుడు, ఈ వినాయకుడు ఎవడు? మూషికు, మూషికు అంటే ఎడుక. అంటే ఆ వినాయకుడు గుడి దగ్గర ఎవరుంటారో ఎలుక ఉంటుంది. ఎవరుంటారు? ఎలుక ఉంటుంది. ఎలుక ఎత్తమా అని ఆ దొంగ చూస్తూ ఉంటుంది. ఎవరంక? ఆ వినాయకుడు అంత చూస్తూ ఉంటుంది. అదే పని ఎలక్. ఎవరంక చూస్తూ ఉంటుంది? ఆ వినాయకుడు అంత చూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆ ఎలుక, ఎలుక ఎవరి స్వాధీనంలో ఉంది? వినాయకుడి స్వాధీనంలో ఉంది. ఎలుక చూడదు, మన మనస్సు కూడా అటువంటిది. నేను ఎప్పుడైనా సరే ఎలకను చూడండి, అది ఎప్పుడూ కుదిరిగా ఉండదు. మీరు ఎప్పుడైనా కుదిరిగా ఉంటుందేమో చూడండి, అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది. అది ఎప్పుడు అసలు ఓ చోట మీరు కూర్చోడం ఎలకను చూడండి, ఎలక చూడగా మన మనస్సు కూడా అటువంటిది. ఏమండి, వినాయకుడు చెప్పిన ఎలక చెప్పినట్టు వినాయకుడు అంటారు, అది వినాయకుడు చెప్పినట్టు ఎలక అంటారు. అంటే మూసి వినాయకుడికి వాహనం ఎవరు? ఎలుక. మీకు అర్థమవుతుందా? వినాయకుడి కూర్చొని ఉంటుంది. ఎలుక చెప్పినట్టు వినాయకుడు వినడం, వినాయకుడి వాహనం అది. వినాయకుడు చెప్పినట్టు ఎలుక ఉంటుంది. అలాగే దీని అర్థం ఏంటంటే, మీరు చెప్పినట్టు మనస్సు వినాలి, మనస్సు చెప్పినట్టు మీరు వినొద్దని. అంటే వినాయకుడు చెప్పినట్టు ఎలుక వింటుంది, ఎలుక చెప్పినట్టు వినాయకుడు వినడం. అంటే మనస్సు చెప్పినట్టు మీరు వినకూడదు, మీరు చెప్పినట్టు మనస్సు వింటే అది కాలు బూడిదైపోతుంది. అది మూషిక వాహనుడు. మిగతా దేవుడు అందరికీ పెద్ద పెద్ద జంతువు. ఆ పార్వతి దేవుడు అక్కడ సింహం, దానికి వాహనం. మీరు ఎక్కడికి తిరుగుతూ ఉంటాడు, పొట్ట చూస్తే పెద్దది, పెరుగు చూస్తే తెవరని వినాయకుడికి. అంటే అది వాహనం ఏంటి? ఎలక. ఆ ఎలక పని కుదిరి ఉండదు. కానీ వినాయకుడి దగ్గర ఎలా ఉంటుంది? అలా స్టడీగా ఎలా చూస్తాను, నీ మనసు కూడా అలా ఉండాలి. అంటే మీరు చెప్పినట్టు మీ మనసు వినాలి, కానీ మీ మనసు చెప్పినట్టు మీరు వినకూడదు. అంటే అప్పుడు ఏమవుతుందంటే, మీరు అంటే జ్ఞాన సంపాదనకి మీ మైండ్ ప్రిపేర్ అవుతుంది. మీరు కనుక అలా ఉంటే, ఆ ఏకాగ్రత కనుక సంపాదిస్తే మీ మైండ్ ప్రిపేర్, జ్ఞాన సంపాదనకి ప్రిపేర్ అవుతుందని అర్థం. లోపల విచారణ చేసుకుంటూ ఉండాలి, లోపల జపం చేసుకుంటూ ఉండాలి, లోపల ధ్యానం చేసుకుంటూ ఉండాలి, లోపల మీ పని అది మీరు చేసుకుంటూ ఉండాలి. బయట మీకు చేతులు ఉన్నాయి కాబట్టి బాగా మీ ఇంటికాడ పనులు ఏదో చేసుకోవడం. ఇంకేదైనా మీకు అవకాశం ఉంటే సత్కర్మ చేయటం, మీకు అవకాశం ఉంటే ఏదైనా సత్కర్మ చేయటం, అవకాశం ఉంటే ఆ సత్కర్మ చేయటం. అది ఎలా ఉండాలంటే చేసి మరిచిపోయేలా ఉండాలి. మరి చేసి జ్ఞాపకం పెట్టుకుంటే కొత్త అవసరం వచ్చేస్తాం, మన అహంకారం పెరిగిపోతుంది. యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు ఎవరికి సహాయం చేసినా దేవుడు తప్పించిన వాడితో సమానము. దేవుడు మీ దగ్గర బాకీ పుచ్చుకుంటున్నాడు, ఆడు మళ్ళీ మీకు పే చేస్తాడు, రీపే చేస్తాడు. అది తెలియక నువ్వు చాలా చేస్తున్నా నీకు అనిపించవచ్చు. అది వైరాగ్యం. అది ఇంద్రియ విషయాల పట్ల అంటే వైరాగ్యం అంటే అందులో దోషాలు తెలిస్తే ఇంద్రియ విషయాల్లో ఉన్నటువంటి, అంటే దీనికి శాస్త్రం ఏం చెప్పాడంటే, ఇప్పుడు నెయ్యి పోస్టు అగ్ని ఆడకూడదు. నెయ్యిని పోస్టు నెయ్యి పోషకులు అగ్ని పెరిగిపోతుంది. నెయ్యి పోస్తూ అగ్ని అలా కోరికలు తీర్చుకుంటూ కోరికలు జయించలేవన. నెయ్యి పోస్తూ అగ్ని ఆడుకున్నాను కదా, అలాగే కోరికలను తీర్చుకో, కోరికలను తీర్చుకుంటూ కోరికలను జయించేవాడు ఇంతవరకు ఆవిడ సృష్టిలో లేడు. కోరికలను సాటిస్ఫై చేసుకుంటూ కోరికలను జయించిన వాడేవాడు ఇంతవరకు సృష్టిలో లేడు. తర్వాత నీ మాట చేత అహంభావం లేకుండా చేశాడు. నువ్వు మాట్లాడు, మనం మన మాట మాట్లాడుతున్నాం. తర్వాత చేతి పని చేసినప్పుడు నీ అహంభావన వ్యక్తం అవ్వకూడదు, వ్యక్తి భావన వ్యక్తం అవుతారు. వ్యక్తి భావన వ్యక్తం అవ్వకూడదు, వ్యక్తి భావన వ్యక్తం అవటానికి లేదు. వ్యక్తి భావన వ్యక్తం అవుతారనుకోండి, మీరు అజ్ఞానం కూలిపోతూ ఉంటారు. అంటే మీరు ఏ ఇతరులకు మంచి చేసినా ఆ మంచి నీ సాధన నీకు సాధనగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి అనుకూలంగా ఉండాలి. కానీ గొప్పల కోసం ఏ పని చేయకూడదు, గొప్పల కోసం ఏ పని చేసినా చెప్పలు వస్తాయి. గొప్పల కోసం పనులు చేస్తాయంటే ముందు చెప్పలు తర్వాత అప్పులని, ముందు ఏమొస్తుంది ముందు చెప్పలు, చెప్పల తర్వాత అప్పులు. ఇంకెక్కడ ఉన్నాం మనం? ఆ తర్వాత శరీరం పడుతుంది, శరీరం పడుతుంది, శరీరం ముసలు తగ్గుతుంది, శరీరం చనిపోతుంది, శరీరంలో ఎన్నో వికారాలు వస్తూ ఉంటాయి, శరీరంలో ఎన్నో వికారాలు వస్తూ ఉంటాయి. ఆ శరీరంలో ఉన్న దోషాలు గ్రహిస్తే మళ్ళీ ఎప్పుడు శరీరం ధరించకూడదు అనిపిస్తుంది. మన శరీరంలో దోషాలు మనం గ్రహిస్తుంటే ఇంకెప్పుడు శరీరంలోకి రాకూడదు అనిపిస్తుంది మనకి. అందులో అది మననం చేయాలి. మనం శరీరం రావటం వల్ల వచ్చే ఇబ్బందులు మనం మననం చేయాలి. దానికి ముసలితనం, శరీరం వచ్చిందంటే ముసలితనం వచ్చేస్తుంది, జబ్బులు వచ్చేస్తాయి, లేక రకరకాల జబ్బులు. లేదా మనకు ఇంకోటి ఇంకో రోగం ఉంది మన దానికి. మనం వయసులో ఉన్నప్పుడు ఇంట్లో జరుగుతూ ఉంటారు మనకి, అందరికీ కాకపోయినా కొంతమంది కానీ. మనం వయసులో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అంటే కొంతమంది అంటూ ఉంటారు, నేనంటే ఇంట్లో వాళ్ళందరూ జరిచిపోతారు. మన వయసులో ఉన్నప్పుడు ఇంటికి మనకి శరీరం ముసలితో అయిపోయిన కొన్ని ఎవడ పట్టించుకోలేదు. మనం వయసులో ఉండగా ఎవడైతే జరుగుతున్నారంటే కొట్టడానికి వస్తారు. మా ఏదైనా సలహాలు ఉడకవయ్యా నువ్వు మంచం మీద పడి ఉంది అంటారు. ఇవి జ్ఞాపకం ఉంచుకోండి. మనం వయసులో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎవరు జరుగుతున్నారో మనం మంచం పట్టేగా లెక్క చేయరు. అసలు మన అంటే ఎలాగే జరగరు. అసలు మనం లెక్క చేయరు. గడ్డి పని చచ్చిపోయిన తర్వాత చూసిరా పర్లేదు, బతికుండా కూడా ముసలితనం వచ్చాక గడ్డి పరగలతో చూస్తాడు. అవి ఇంటికి ఉపయోగపడ్డావు, టైంకి అన్నం తినేస్తాడు, ఇంటికాడు పని చేయడు. నీకు అర్థమవుతుందే, కాళ్ళు తిరగవు, చేతులు పని చేయవు, తినడానికి నోరు ఉంటుంది, తినేస్తూ ఉంటాడు. నేను పెట్టివాడికి మీరు ఇంకెంతకాలం పొందుతాడని ఆడనుకుంటా ఉంటారు. మా ఎవరైనా చుట్టాలు వెళ్ళినప్పుడేమో వాళ్ళు తల దిగుతూ ఉంటారు, వెళ్ళిపోయి ఎప్పుడు చేస్తానని కనిపెట్టుకుంటారు. ఆ ముసలి మనం చూడటానికి వెళ్తే మనం చూడటానికి వస్తున్నాం, తెలియటానికి పోవడం రాసేస్తాను. ఎవరికి? ఆ ముసలి పంట వాళ్ళు బాగా చూస్తున్నారని మనం పోవడం రాసేస్తారు. మన ఏడు ముసలికి పోవడం రాసేస్తారు అంటే మనం వాళ్ళు బాగా చూస్తున్నాం. ఆ మనుషులు అనేది పౌడర్ ఉంటే స్నానం చేయించాలంటే పౌడర్ లేక ఇది మాయ. ఎంత అయినా మనం మాయని తెలుస్తాం కదా. ముసలితనం వచ్చాక ఎవరు పట్టించుకోరు. మీరు అనుకోవచ్చు నా ఇంటి ఇంట్లో అందరూ జరిచి ఎవరు పట్టి మీకు ముసలితనం వచ్చాక మీరంటే ఎవరైతే జరుస్తున్నారో ఎవరో పట్టించుకోరు. పైగా మిమ్మల్ని వలకాళ్ళని ఎప్పుడు పంపేద్దామని చూస్తూ ఉంటారు. అంటే నీ శరీరం అన్నం తింటుంది, శరీరానికి పని చేయడానికి పనికిరాదు, ఆ స్థితికి వచ్చేస్తుంది. శరీరం అన్నం తినేస్తుంది, అది పని చేయడానికి పనికిరాదు. అడిగినప్పుడు ఇంట్లో హెచ్చరించుకుంటూ ఉంటారు, ఎదురుకుండా కాకపోయినా చాటునైనా ఏదో అనుకుంటూ ఉంటారు. ఏం అనుకోకుండా ఉంటారో నేను బుద్ధిలేం కాదు కదా. అలా వంటింట్లో ఎక్కడ అనుకునే మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి. నాకు రూల్ అయిందని నీకు అనుకుంటాడు కదా. ఆడి ఇంటికి వెళ్తే ఆడ ఎన్ని మాటలపై ఎన్ని చెట్లు తిన్నాడు, అన్ని చెట్లు తింటే ఆడి బయటికి వెళ్ళావు. మీ జీవితంలో మీరు బహుమానాలు పొందాలో అవమానాలు పొందాలో అన్ని పూర్తి అయితేనే కానీ మీ ముక్కులో కానీ భగవంతుని బయటికి రాగడం. ఒకవేళ మీ భవిష్యత్తు మీకు ఏమైనా అవమానాలు ఉంటే అవమానాలు కూడా భరించాకే మీ ముక్కులో కానీ బయటికి పరమేశ్వరుడు చేస్తారు, అప్పుడు దాకా తిరుగుతూ ఉండాలి. అంటే నీ శరీరంలోని దోషాలన్నీ కూడా మీరు గుర్తించాలి. శరీరంలోని దోషాలు కూడా గుర్తు శరీరంలో ప్రాణం పోయాకంటే శరీరాన్ని చూడటానికి ఇంట్లో కూడా చేరుస్తారు. శరీరంలో ప్రాణం బయటకు వెళ్ళిపోయాక ఆ శరీరాన్ని ఆ తీరుగు పీనుగ అంటారు, ఆ తీరుగును చూడటానికి ఇంట్లో వాళ్ళు కూడా భయం వేస్తుంది పాప, ఇంట్లో వాళ్ళకి కూడా భయం. తర్వాత మీరు చేయవలసిన డ్యూటీ ఏదో చేస్తామని ఆసక్తి పెట్టుకోవద్దని, ఇవన్నీ మీరు జ్ఞానం సంపాదించడానికి లక్షణాలు అన్నమాట. అంటే సూర్యుడు ఉదయించే ముందు అభివృద్ధిని ఎలా కలుగుతుందో మీరు జ్ఞానం సంపాదించే ముందు ఈ లక్షణాలని మీరు సంపాదించుకోవాలి. సహజంగా కూడా వచ్చేస్తాయి, సంపాదించుకోకర్లేదు. మీ సత్యాన్ని విషయం ఉంటే, మీరు ఆత్మాన విషయం ఉంటే ఆ బ్రాహ్మణ స్థితి పొందాలని తప్పనండి. ఈ లక్షణాలన్నీ మామూలుగా వచ్చేస్తాయి, కష్టపడి సంపాదించుకోకర్లేదు. మళ్ళీ మీరు ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పాలకుల నుంచి వచ్చారనుకోండి, పాలకులు ఇక్కడ కూర్చొని పాలకులు మన ఇల్లు అయిపోయింది మన ఇల్లు అయిపోయింది అనుకుంటూ కూర్చోకూడదు. మీ శరీరం ఎక్కడుందో మనసు అక్కడ ఉండాలి, మీ శరీరం ఎక్కడుందో మనసు అక్కడ ఉండాలి. మీ ఇల్లు ఎక్కడ కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాం అంటే మీకు అది ఇంటి మీద ఆసక్తి కలిగి ఎక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళదు, అది ఎక్కడికి వెళ్తుంది అంటే మీకు అది ఇంటి మీద అటాచ్మెంట్ కొద్ది అలా కనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు ఎక్కువ ఏ విషయం మీద ఆసక్తి ఏం పెట్టుకోద్దు, లేదా ఎక్కడ తాదాప్యం పొందదు అంటే ఎక్కడ అతిగా స్నేహాలు చేయకండి. నేను మనిషి యొక్క స్నేహాలు తప్పవు కానీ అతిగా చేయద్దు, అతి సర్వత్ర పడేయద్దు. మధ్య మార్గం బుద్ధుడు చెప్పింది అది, ఎక్కువ మధ్య మార్గంలో ఉండదు. అతిగా స్నేహాలు చేస్తే వాళ్ళు టైం కలర్స్గా తయారవుతారు, మీ టైం అంతా తినేస్తారు. నేను తగు మాత్రం ఉండాలి కానీ అతిగా చేయకూడదు. అతిగా చేస్తే వాళ్ళు మీ ఇంటికి వచ్చేస్తారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, తెలియకుండా వెళ్ళిపోతారు, కాలక్షేమం కౌరులు అన్న వస్తాయి. చివరికి మీకు చావు దగ్గరికి వచ్చేప్పటికి పరమాత్మ స్మరణ ఉండదు, లోకస్మరణ వస్తుంది. అంచేత మేము ఏకాంత వాసం కూడా కొంత ఉండాలి, ప్రతి మనిషికి కూడా ఏకాంత వాసం ఉండాలి. రోజు గంటనే ఏకాంత వాసం ఉండాలి. ఆ ఏకాంత వాసంలో మన మనసు ఏముందో మనం తెలుస్తూ ఉంటుంది, పది మందిని ఉండగా తెలియదు. ఏకాంత వాసంలో మన మనసు ఏముందో మనకు తెలుస్తూ ఉండాలి. తెలుస్తూ ఉంటుంది మనకి, మన బలహీనతలు ఏంటో ఒంటిగా ఉన్నప్పుడు తెలుస్తాయి. అప్పుడు ఆ బలహీనతలను తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సలహాలు కూడా తీసుకోండి. అదృష్టం వెంటాడుతుంటుంది, మేము దురదృష్టం వెంటాడుతున్నాం. ఏ క్షణంలో ఏది వస్తుందో తెలియదు ఏ క్షణంలో, కానీ బుద్ధి మటుకు సమానంగా అట్టే పెట్టుకోడు, బ్యాలెన్స్డ్ మ్యారేజ్. మీరు నేను చెప్పలేం కదా, ఏళ్ళ బాగున్నా రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. మనం బంగారం అమ్ముకున్న చోట మరి కత్తిలు అమ్ముకోవాలేము చెప్పడం, దేహ ప్రారంభం ఎలా ఉంటుందో చెప్పడం. అంటే అదృష్టం అనేది దురదృష్టం అనేది చైతన్యానికి అదృష్టం, అంటే పుట్టినదానికి అదృష్టం దురదృష్టం. ఒకసారి పరిస్థితులను బట్టి మీ శరీరాన్ని అదృష్టం వెంటాడుతుంది, దురదృష్టం. అదృష్టం వచ్చి పొంగిపోకండి, దురదృష్టం వచ్చి కుంగిపోకండి. ఆ బ్యాలెన్స్డ్ మైండ్ కాపాడుకోండి. ఇవన్నీ మీ సాధనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ జ్ఞాన లక్షణాలు అని చెప్తున్నాడు. సమాన చిత్తం మీరు కాపాడుకోండి. తర్వాత ఏదేమంటున్నాడంటే మనస్సును స్వచ్ఛంగా అట్టే పెట్టుకోండి. అంటే అర్థం లేదు, బాగుంది అనుకోండి, అర్థం నిర్మలంగా ఉందనుకోండి, దుమ్మే ఉండేది అనుకోండి, మన మొఖం బాగా కనిపిస్తుంది. అలాగే మీ మనసు నిర్మలంగా ఉంటే, స్వచ్ఛంగా ఉంటే, శాస్త్రం చెప్తుంది మీ ఇంట్లో బంగారం ఉంటే సరిపోదు, మీ మనసును బంగారం చేసుకోండి. మీ ఇంట్లో బంగారం ఉంటే సరిపోదు, మీ మనసును బంగారం చేసుకోండి. అంటే స్వచ్ఛంగా ఉండాలని, మీ మనసు స్వచ్ఛంగా ఉంటే మీ ఒరిజినల్ పరమాత్మ అందరూ ప్రతిబింబిస్తాడు. ఈ మనసు స్వచ్ఛంగా ఉందనుకోండి, మీ ఒరిజినల్ ఉన్న సంతోషం మీకు స్ఫురిస్తూ ఉంటుంది. ఆ ప్యూరిటీ ఉన్న చోట, ఆ ఏకాగ్రత ఉన్న చోట, ఆ పవిత్రత ఉన్న చోట, ఆ ప్రవీణత ఉన్న చోట, ఆ వినీతత ఉన్న చోట, లోపల వస్తువు సాధనతో సంబంధం లేకుండా మీకు స్ఫురిస్తూ ఉంటుంది. అంటే స్వచ్ఛమైన మనస్సు యొక్క దాని యొక్క ఆ ప్యూ మనసులో ఉన్న ప్యూరిటీ యొక్క వైభవం అటువంటిది. అంటే మీకు ఏది జీవితంలో ఏది నేర్చినా సమానంగా ఉండండి, ఈవెన్ మైండెడ్గా ఉండండి, సమానంగా ఉండండి. అంటే మీ భక్తి కూడా శనివారం ఒకలాగా ఆదివారం లాగా ఒకరు ఉండకూడదు. నీ భక్తి కూడా ఎలా ఇంకోటి నీకు నెక్స్ట్ నీ గుడ్లో చెల్తారనుకోండి, ఏదైనా కోరికలు కోరేయకండి, ఆ ఈశ్వరుడి మీద ప్రేమ పెంచుకోండి. మీ గుళ్ళోకి వెళ్తే ఆ భగవంతుని ప్రేమ పెంచుకోకండి, కోరేయకండి. మీరేం కోరికలొద్దు, కోరికలు ఏం కోరద్దు. అంటే మీరు కోరికలు కోరతంటే మీ భక్తి ఆ కోరిక పరిమితం అయిపోదు. ఏదో కోరుకున్నవాడు ఇచ్చేసాం కానీ మిమ్మల్ని కూడా ఈశ్వరుడు కూడా వదిలేస్తాడు. అదే బిస్కెట్ కావాలన్నాడు, బిస్కెట్ ఇచ్చేసాం, ఆడికి మనకు సంబంధం లేదు అనుకుంటాడు. ఏం కోరద్దు, స్వచ్ఛంగా ఉండాలండి. ఈశ్వరుడు జరిగినప్పుడు మీరు ఏం కోరద్దు, ఆయన పట్ల శరణాగతి చేయండి. దానిపైన తర్వాత నేను నువ్వు నాకు ఏదైనా ఉపకారం చేస్తే నీ కొండకొస్తాను, లేకపోతే రాను అలా అనకండి. నువ్వు నాకు ఏదైనా ఉపకారం చేస్తే అన్నవరం వస్తాను, నువ్వు నాకేం ఉపకారం చేయకపోతే అన్నవరం రాను. ఇలా దేవుడు దాని కండిషన్స్ పెట్టద్దు అంటున్నారు. రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు కదా, మీరు నాకు ఓటు ఇస్తే నేను చదివిస్తాను. అంటే భారతీయ ఉండకూడదు, మీరు మాకు ఓటు ఇస్తే నేను చదివిస్తాను అంటే అది వ్యాపారం. అంటే భక్తిని, భక్తి అనేది ప్రేమ అనేది వ్యాపారంగా ఉండకూడదు. అంటే ఆ స్వచ్ఛమైన అర్థం ఎలా ఉంటుందో నీ మనసు ఎలా ఉండేది చేసుకోవాలని. తర్వాత జన ఇప్పుడు ఎక్కువ అర్థమానే కొంతమంది జన సంసర్గం పట్ల కొంతమంది ఏకాంత వాసం ఇష్టపడరు, ఆ ఒంటరిగా ఉంటే ఇష్టపడరు, ఆ సాధనకు ఇష్టపడరు. ఎక్కడ పదవి ఉంటే ఇది అక్కడ కూర్చోడం అలవాటు చేసుకుంటాడు. ఈ పల్లెటూళ్ళే ఎక్కువ, పల్లెటూళ్ళు సెంటర్లు ఉంటాయి, ఆయన తిరిగి చేరుతూ ఉంటారు. ఎంతులు పరిగ్రహం కవులు అని